ఆత్మజ్ఞానం మీద ఉంటే ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. మీకు కూర అంటే బాగా ఇష్టం అనుకోండి, అది రుచిగా ఉంటుందని బాగా, లేకపోతే ఆ కూర మీద మీరు బాగా ఇష్టపడుతున్నారు అనుకోండి అది రుచిగా ఉందని, ఆ మాత్రం ఆసక్తి మీకు ఆత్మజ్ఞానం మీద ఉంటే ఆత్మజ్ఞానం సంపాదించుకోవచ్చని, అంటే అంత ఇష్టం ఉంటే మీకు దేని మీద ఇది అంటే అది రుచిగా ఉంటేనే ప్రమాదం. రుచి అది రుచిగా ఉంటే ఎక్కువ మంది ఎక్కువ తినేస్తారు, రుచిగా ఉంటుంది ఎక్కువ తినేస్తారు అది ప్రమాదం. అంచేత నువ్వు రుచి కోసం శరీరానికి ఎంత అవసరం అంతే తిని, కానీ రుచి కోసం ఎక్కువ తినవద్దను. రుచి కోసం ఎక్కువ తింటే నువ్వు సన్యాసి జీవితం అసలు గడపలేవు, సన్యాసి జీవితం నువ్వు గడపలేవు. అంటే గృహస్థాశ్రమంలో ఉండి మీరు సన్యాసులుగా ఉండాలనుకుంటే రుచి కోసం తినద్దు. మీ దేహానికి ఎంత అవసరం అంతే తినండి, రుచిగా ఉందని ఎక్కువ తినద్దు. ఈ మధ్యన ఎవరో రిటైర్డ్ కలెక్టర్ గారు అన్నారు నాగారు, అన్నీ కట్టేశానని నాన్నగారు ఏమన్నారు, అన్నీ కట్టేశానండి అన్నారు. ఏదో టైంకి ఏదో చారు అన్నాం, పప్పు అన్నాం, అది ఏదో కూర అన్నాం తప్పించి మిగతా అయ్యని తిండి ఏదో తీపి పదార్థాలని అయ్యని ఇవని రుచుల కోసం తింటం మొత్తం అన్నీ కట్టేశానండి, ఇప్పటికే బతకడానికి సరిపడుతుంది అంటున్నారండి. ముందన్నారు బతకడానికి సరిపడుతుంది అంటున్నారా అనలేదు, అన్నీ కట్టేశానన్నారు. అన్నీ కట్టేశానండి, ఇక దేహం నిలబెట్టడం కోసం చారన్నో మజ్జిగనో పప్పు అది ఏదో ఒకటి దేహం నిలబెట్టడానికి సరిపడేది తింటున్నాం, మిగతా అన్ని రుచుల కోసం ఈ బూర్లని గాలిని బొబ్బట్లని అన్నీ కట్టేశానన్నారు. అంచేది శుభ్రంగా మీకు ఎలా కనిపిస్తున్నానో చూడండి, ఇంకా హాస్పిటల్కి వెళ్ళి తిరగవలసిన పని తగ్గిపోయిందన్నారు. అంటే ఏంటండి ఎక్కువ తింటే ఏమవుతుందంటే మన శరీరానికి రక్త ప్రసరణ తగ్గిపోతుంది, మన మెదడుకి రోజు రక్త ప్రసరణ ఉంటుంది, మన మనస్సు రక్త ప్రసరణ ఎక్కువ ఏముంటుంది ఎక్కడాగా బ్రెయిన్కి వెళ్ళిపోతాం. ఎక్కువ తింటే ఏమవుతుందంటే ఈ పొట్ట చుట్టూరు రక్తం తిరుగుతూ ఉంటుంది, బ్రెయిన్కి వెళ్ళి రక్త ప్రసరణ తగ్గిపోవచ్చు, అప్పుడు మనం మగత వచ్చేసి మంచమే పడిపోతాం. మీరు ఎక్కువ తిన్నారంటే వెంటనే మంచం మీద పడిపోవలసిందే. ఇంకా మంచం మీద పడిపోయాక లేచాక తేనుపులు ప్రారంభం అవుతాయి, అంటే గ్యాస్ ప్రారంభం అవుతుంది. పై గ్యాస్ కొంతమందికి, కింద గ్యాస్ కొంతమందికి, పై గ్యాస్ వేరు కింద గ్యాస్ వేరు, పై గ్యాస్కి మందులు వేరు కింద గ్యాస్కి మళ్ళీ మందులు వేరు, పై గ్యాస్కి వేరు కింద గ్యాస్కి వేరు. ఆ కలెక్టర్ గారు అంటున్నారు, రిటైర్డ్ కలెక్టర్ గారు, అన్నీ కట్టేశానండి అని చెప్తే ఏమన్నారంటే, ఏమంటే మన శరీరానికంతా గుండె బ్లడ్ పంపు చేస్తుంది, మన శరీరానికంతా గుండె రక్తాన్ని పంపు చేస్తుంది, అంటే శరీరానికంతా రక్తాన్ని పంపేది గుండె, అది రక్తానికి గుండెది పంపే చేస్తుంది, కానీ గుండె నేను కష్టపడుతున్నాను శరీరాన్ని అందరికీ రక్తాన్ని నేనే ప్రసరింపజేస్తున్నాను అనుకోదు, మనం కూడా పని అలా చేయాలన్నారు. మన గుండె ఉంది 24 గంటలు పని చేయాలి కదా, ఒక్క నిమిషం ఆగిపోయి వెళ్ళిపోతాడు శ్మశానం తీసారు, కానీ నేను కష్టపడిపోతున్నాను ఎవరికి మనతోటి చెప్పదు, ఏది నేను కష్టపడిపోతున్నాను. గుండె ఆగిపోతే ఇంకేముంది, గుండె ఆగిపోతే ఇంకేముంది, ఏమి లేదు. ఆ గుండె మనకు సైలెంట్గా వర్క్ చేస్తుంది, శరీరానికంతా బ్లడ్ సప్లై చేసేది, అది నేను కష్టపడుతున్నాను మనతో ఎప్పుడు చెప్పదు, అది కామ్గా మన దాని పని అది చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది, మనం చేసుకునే పని కూడా అంత నార్మల్గా ఉండదు. ఆ గుండె ఎలా పని చేస్తుందో మనం చేసుకునే పని కూడా అంత, మనకేమైనా చెబుతుందో నేను కష్టపడుతున్నాను నా వల్ల నువ్వు బతుకుతున్నావని ఏం చెప్పటం లేదు, కానీ అది చేసే పని అది మానటం లేదు. ఆ గుండె మన గురువు అండి అని మాజీ కలెక్టర్ గారు ఏదో మాట్లాడుతున్నప్పుడు అని చెప్పి అన్నీ కట్టేశానులేండి అన్నారు. మొత్తాన్ని కట్టేశానండి, ఏ పాడు రోజున కూడా ఏం తింటలేదు, అన్నీ కట్టేశాను, అని చేత ఆరోగ్యంగా ఉన్నాను, హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తారు. అంటే తిండి కాడు జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం బాగుపడుతుంది. మన శరీరంలో ఉన్న రోగాలకి పొట్టే కారణం. అంటే అజీర్తి ప్రారంభమైతే ఇంక అన్ని రోగాలు ప్రారంభమైనట్టు. అంటే పొట్టే కారణం కదా. అంటే మితాహారం ఏంటిది, వాక్కి మితంగా ఉండాలి, వాక్కు మితంగా ఉండాలి, హితవుగా ఉండాలి, అది కూడా తపస్సే. ఆహారం కాడ నియమంగా ఉండాలి, ఆహారం కాడ నియమంగా ఉండాలి. అంటే నువ్వు తినేది సాత్విక భోజనమైనా, మామూలుగా కాయగూరల భోజనమైనా సరిపడి తినాలి, ఎక్కువ తినకూడదు. అంటే నువ్వు తినేది సాత్వికంగా తిన్నా సరిపడి తినాలి, ఎక్కువ తినకూడదు. తర్వాత ఆహారంలో జాగ్రత్త, ఇది ఇవన్నీ తపస్సులే. తపస్సు అంటే ఎక్కడికో మనం కాశీ వెళ్ళి వచ్చేయటం కాదు, ఇదంతా తపస్సు. ఆహారం కాడ జాగ్రత్తగా ఉండాలి, తర్వాత మాట కాడ జాగ్రత్తగా ఉండాలి. ఇంకేంటి, అదే మనసులోకి వచ్చే ఆలోచనలు గమనిస్తూ ఉండాలి. మన మనసులోకి రకరకాల ఆలోచనలు వస్తున్నాయి కదా, ఏ రకమైన ఆలోచనలు వస్తున్నాయని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఆలోచనలు మన ఆలోచన, మన శరీరం కూడా ఒక ఆలోచన, మన శరీరం కూడా ఒక ఆలోచన. ఈ ఆలోచన ఎక్కడ పడుతుంది అంటే మనసులో పడుతుంది. ఈ ఆలోచన ఎక్కడ పడుతుంది, మనసులో పడుతుంది. అంచేత నువ్వు ఇక్కడ తపస్సు అంటే శారీరక తపస్సు, మానసిక తపస్సు, వాక్కు తపస్సు. అంటే నీకు ఎటు చూసినా మంచి తలంపులు వచ్చేలా చూసుకోవాలి, కానీ చెడు తలంపులు రాకూడదు, అది రాకుండా చూసుకోవాలి. వాసన మనకున్న పూర్వజన్మ వాసన, పూర్వజన్మలో నిజమే, రాబోయే జన్మలో నిజమే, వ్యవహారికంగా ఈ వాసన, మీరు వాసన తగ్గించకపోతే మనకి ఆ వాసన మనం బ్రేక్ చేయాలి, కొంచెం కష్టపడాలి, సాధన చేయాలి. దానికి దానికి దైవానుగ్రహం ఉండాలి. వాసన నీకు పలచబడతాంటే, ఏ రకమైన వాసన నీకు ఉంది అది పలచబడతాంటే నీకు చెడు ఆలోచన కూడా తగ్గిపోతాను. నీకు తలంపు నీ చెడు ఆలోచన కారణం ఏంటి, చెడు నీ లోపల ఉన్న వాసన, వాసన బట్టి తలంపు వస్తుంది. వాసన తగ్గించుకున్నానుకున్న సాధన చేసి చెడు తలంపులు కూడా రావెనుక. అంతే కదా, మన మనస్సును బట్టి మాట వస్తుంది, మనస్సును బట్టి పని చేస్తాం. అంతే మెయిన్ ఎక్కడ ఉంది, సెంటర్ మనస్సులో ఉంది. దాన్ని బాగు చేసుకోవడం కంటే ఎక్కువ పని నీకేమైనా ఉందా, చేతితోటి పని చేస్తున్నాం, మనసు దగ్గర నుంచి ఆర్డర్ వస్తే చేస్తున్నాం, నోటితోటి మాట్లాడుతున్నాం, మనసు దగ్గర నుంచి ఆర్డర్ వస్తే నోటితోటి మాట్లాడుతున్నాం. ఏది సెంటర్ అక్కడ, మనసు సెంటర్. అది బాగు చేసుకున్నావు అనుకుని వాక్కు బాగుపడిపోతుంది, తర్వాత ఇంకోటి ఏంటి, వాక్కు బాగుపడుతుంది, చేత బాగుపడుతుంది. అది తపస్సు. తపస్సు అంటే ఇది యాత్రకి వెళ్ళి వచ్చేయడం కాదు, తపస్సు శారీరక తపస్సు, మానసిక తపస్సు, వాక్కు తపస్సు. సరే వాక్కులో కూడా మనకి ఏదైనా పని అండి, ఒకసారి మనం మాట్లాడే విధానంలోనే మనకు పని చేసి పెడుతుంది, మనం మాట్లాడే విధానంలోనే మనకు. అంచేది కొంతమందిని కూడా తీసుకెళ్తే ఆ వెళ్ళి పని అవదు ఇంకా. మనం ఏదైనా పని నిమిత్తం కొంతమందిని కూడా తీసుకెళ్తే వీళ్ళు చెడగొట్టేస్తారు. అది మనం ఏదైనా పని మీద వెళుతున్నాం అనుకోండి, దానికి అనుకూలంగా మాట్లాడేవాళ్ళని తీసుకెళ్ళాలి, కానీ కొంతమందిని తీసుకెళ్తే చెడగొట్టి వచ్చేస్తారు. అంటే మాటల వల్ల చెడగొట్టేస్తారు. అంటే వాక్కులో కూడా చాలా మెరుపుగా మాట్లాడాలి. స్వామి శివానంద గారు చెప్తూ ఉంటారు, మీరు 10 సార్లు ఆలోచించి ఒక మాట మాట్లాడరు, 10 సార్లు ఆలోచించి ఒక మాట మాట్లాడండి. మనం ఏం చేస్తామంటే ముందు మాట్లాడతాం తర్వాత ఆలోచిస్తాం, అది కాదు. ముందు ఆలోచించండి తర్వాత మాట్లాడడం, ముందు ఆలోచించండి తర్వాత మాట్లాడడం. మీరు ఒక చెడు పని చేసినా, ఓ చెడు మాట మాట్లాడినా, ఓ చెడు జనంపు వచ్చినా, ఏదో జనంలో మీరు భగవంతుడికి సమాధానం చెప్పాలి. మనకి ఏదైనా చెడు తలంపు వచ్చిందనుకోండి, బ్యాడ్ థాట్ వచ్చిందనుకోండి, ఏదో చెడ్డ మాటలు మాట్లాడాం అనుకోండి, అనుకోండి చెడ్డ పనులు చేసామనుకోండి, ఏదో రోజున యు ఆర్ ఆన్సరబుల్ టు గాడ్. భగవంతుడికి మనం సమాధానం చెప్పి తీరాలి అంతర్యామి. అంటే సత్వ సంశుద్ధికి, సత్వ సంశుద్ధి అంటే త్రికరణ శుద్ధి. మనం పుణ్యం దేనితో చేస్తాం ఇది బాగా అర్థం చేసుకోండి. ఒకటి నోరు, రెండు మనస్సు, మూడు శరీరం. పాపం దేనితో చేస్తాం? శరీరము, మాట, మనస్సు. అయితే పుణ్యం చేసిన ఇయే కారణం, పాపం చేసిన ఇయే కారణం, ఏమైనా మన స్వర్గానికి తీసుకెళ్ళేది ఇయే కారణం, నరకానికి తీసుకెళ్ళిన ఇయే కారణం, ఇయే కారణాలు కాబట్టి ఆ మూడు మీరు నియమించుకోవడమే తపస్సు. ఆ మూడట్లు నియమించుకోవడమే తపస్సు. అయితే మనసుని ఎండింపు చేసుకోవడమే తపస్సు. అంటే మీ లోపల ఉన్న వాసన, అంటే ఏ వాసన, వాసన లేకుండా తలంపు రాదు, వాసన లేకుండా తలంపు రాదు. అది మీరు ఏది తింటే అదే తేనిపు వస్తుంది. ఒకటి తింటే ఇంకోటి తేనిపు రాదు, ఏది తింటే అదే తేనిపు వస్తుంది కదా. ఆ పూర్వజన్మలో మనకి ఎక్కడైతే ఎండలు తెలుస్తుందో ఆ వాసన బట్టి తలంపు పడుతుంది. వాసన లేకపోతే తలంపు రాదు అసలు, వాసన బట్టే తలంపు పడుతుంది. ఆ వాసన ఎండింపు చేయడం తపస్సు, దాన్ని బ్రేక్ చేయడం తపస్సు. అది జాగ్రత్తగా మిమ్మల్ని ఏ వాసనలు అయితే బాధ పెడుతున్నాయో, ఏ వాసనలు అయితే మిమ్మల్ని మీ శరీరానికి బంధిస్తున్నాయో అని మీకు తెలుస్తూ ఉంటాయి. లోచూపు ఉండాలి. ఏంటి లోచూపు ఉండాలి? అవి మీకు తెలుస్తూ ఉంటాయి. ఈ రామాయణంలో చెప్పాడు, ఈ త్రికరణ శుద్ధి లేని వాడికి, ప్రతి వాడికి వక్ర బుద్ధి ఉంటుంది. ఆ వక్ర బుద్ధి కూడా పుల్లు సింహాలతో సమానమైన వాడు, అది మింగేస్తారు. దాన్ని మూడు సమానం, మూడు ఒక రకంగా ఉండవాళ్ళకి. నీకు అర్థమవుతుందండి, వాళ్ళకు వాళ్ళకి ఏ బుద్ధి ఉంటుంది? వక్ర బుద్ధి ఉంటుంది. వక్ర బుద్ధి అంటే వంకర బుద్ధి. ఏంటది? వాళ్ళు కూడా పాములు పులులు సింహాలు లాంటి వాళ్ళు అని చెప్పాడు. రూపం మానవ రూపం ఉంటుంది, రూపం కూడా మానవ రూపం ఉంటుంది. తర్వాత ఇంకోటి, ఎదటి వాళ్ళతో మాట్లాడేప్పుడు వాళ్ళు తెలివైన వాళ్ళనే మాట్లాడరు. వాళ్ళు తెలివి తక్కువలైనా మనకు ప్రమాదం లేదు. వాళ్ళు తెలివి తక్కువలైనా, వాళ్ళు తెలివి తక్కువలని మాట్లాడుతాను అనుకుని వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకుని ప్రమాదంలో పడతాం. మనం ఎవరితోటని మాట్లాడేప్పుడు వాళ్ళు తెలివి గల వాళ్ళనే మాట్లాడాలి, మనం ప్రమాదంలో పడం. వాళ్ళు తెలివి తక్కువని అనుకుని మాట్లాడుతాం అనుకోండి, వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకోండి, మనం ప్రమాదంలో పడిపోతాం. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకునే మాట్లాడు. తెలివి తక్కువ ఒకవేళ వాళ్ళు తెలివి తక్కువ అనుకుంటాం మాట్లాడతాం అనుకోండి, వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకోండి, మనం ప్రమాదంలో పడతాం. ఇవన్నీ మెరుగులు భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు. అంటే జీవుణ్ణి బాగు చేయాలి. అంటే జీవుడు బాగుపడకుండా ఆయన ఆయనలో ఐక్యం కాలేడు. ఎవరు? భగవంతుడు ఐక్యం కాలేడు మనిషి. అయితే జీవుడి మీద ఉండే అనుగ్రహం కొలిది, జీవుడి మీద ఉండే ప్రేమ కొలిది, ఈ సాధనకు పనికి వచ్చే లక్షణాలన్నీ చెబుతున్నాడు. జ్ఞాన యోగ వ్యవస్థితి, జ్ఞాన యోగ వ్యవస్థితి. ఆత్మజ్ఞానం కలిగితే అసలు అన్ని ప్రపంచంలో కానీ సంసారంలో కానీ అన్ని అరిష్టాలకి కారణం ఆత్మజ్ఞానం లేకపోవటం. అసలు జ్ఞానంకి నీకు ఆత్మజ్ఞానం కలిగితే మొత్తం అన్ని కర్మలు కొట్టుకుపోయి, గడ్డిమేటి ఎంత పెద్దదైనా ఒక అగ్గిపూలు వేస్తే గడ్డిమేటి అంతా అంటుకుపోతుంది. అలాగే నీకు ఆత్మజ్ఞానం కలిగింది అనుకోండి, నీకు ఆత్మజ్ఞానం కలిగితే అన్ని కర్మలు భస్మం అయిపోతాయి. పూర్వజన్మ కర్మలు, ఈ కర్మలు, మీ మంచి కర్మలు, చెడ్డ కర్మలు అన్నీ కూడా భస్మం అయిపోతాయి. అది జ్ఞానంలో ఉన్న గొప్పతనం. అదేంటది? జ్ఞానంలో ఉన్న గొప్పతనం. ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞాన యోగ వ్యవస్థితి, జ్ఞాననిష్టలో ఉండండి అని. జ్ఞాననిష్టలో అంటే ఏంటంటే మనం ఎలా ప్రవర్తిస్తే మనకు జ్ఞానం వస్తుంది, ఎటువంటి సాధన చేస్తే మనకు జ్ఞానం వస్తుంది, భగవంతుడి పాదాలను ఎలా అంటిపెట్టుకుని ఉండాలి, భగవంతుడి పాదాలనే ఎలా ఉండాలి, నీకు ఏ లక్షణాలు ఉంటే జ్ఞానం వస్తుంది, ఏ జ్ఞానం అవి అన్ని మెలకువలు తెలుసుకుని ఆ లక్షణాలు ఏంది మీరు నిష్ఠగా ఉంటే మీకు జ్ఞానం కలుగుతుంది. నిష్ఠ ఉండాలి అక్కడ. జ్ఞాన యోగ నిష్ట. జ్ఞాన నిష్ట అంటే జ్ఞాన యోగ అంటే ఆ జ్ఞానం మీరు చదువు సంపాదించాలనుకుంటే ఎలా చదివితే ఎలా ఉంటుంది, ఎలా చదివితే ఎలా వస్తుంది, ఎలా చదివితే ఎక్కువ మార్కులు వస్తాయి అని పిల్లలు ఆలోచించుకుంటారు కదా. ఆ మాస్టర్ కూడా వీళ్ళందరూ మార్కుల కోసమే మన దగ్గరికి వస్తున్నారు ఎక్కువ మార్కులు సంపాదించడానికి, వాళ్ళు మార్కులు రావాలని ఆ ఉద్దేశంతో మాస్టర్ చెప్తూ ఉంటారు అంతే కదా. తల్లిదండ్రులు ఎందుకు పంపారంటే పిల్లల్ని వాళ్ళకి జ్ఞానం వచ్చేయాలని కదా, వాళ్ళకి ఏదో ఉద్యోగాలు చేసుకోవాలని, వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేసుకుని వాళ్ళు పట్టేది వాళ్ళు పోషించుకోవాలని తల్లిదండ్రులు పంపుతూ ఉంటారు పిల్లల్ని. అంచేత ఇక్కడ ఏం చెబుతున్నాడంటే నువ్వు ఆత్మజ్ఞాన సముపార్జనకి నువ్వు ఎలా ప్రయత్నం చేస్తే, ఏ లక్షణాలతో ప్రయత్నం చేస్తే, ఎలా ప్రయత్నం చేస్తే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుందో ఆ గుణాలని ఆ లక్షణాలని అంటిపెట్టుకున్నాడు. నువ్వు అలా అంటిపెట్టిపో, నువ్వు అలా అంటిపెట్టిపోండి, నువ్వు అలా అంటిపెట్టుకుని ఉండాలి. ఏది నీకు జ్ఞానం, నీకు జ్ఞానం కావాలి. అది జ్ఞానం కావాలంటే కొంత నిష్ట ఉండాలి. అది ఎలాగ నువ్వు వాటిని నువ్వు సాధించాలి, ఆ జ్ఞానం ఏ రకంగా జీవిస్తే మనకి, ఏ రకంగా జీవిస్తే ఆ జ్ఞానం కలుగుతుందో ఆ రకంగా జీవించడం పట్ల నువ్వు అంటిపెట్టుకుని ఉండాలి. అది జ్ఞాన నిష్ట. ఏమంటారు ఆత్మజ్ఞానం అంటే, ఆత్మజ్ఞానం రావటానికి తగినటువంటి నిష్ట నువ్వు అలవాటు చేసుకోవాలి. ఇక్కడ జ్ఞానం అంటే కేవలం ఆత్మజ్ఞాన సముపార్జనకి పనికొచ్చే నిష్ట అలవాటు చేసుకో. ఇదే భగవంతుడు చెప్పేది. దానం ఏంటది? దానం అంటే కేవలం డబ్బు ఒకటే దానం కాదు. మీరు ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టారనుకోండి, ఓ చదువు రాని వాడికి చదువు చెప్పారనుకోండి, తర్వాత ఎవడైనా భయపడేవాడికి నీకున్నారు నీకేం భయపడకని చెప్పేది అభయం ఇచ్చే అది దానం. ఎవడైనా ఒకడు భయపడుతున్నాడు అనుకోండి, భయపడతాను, నువ్వు భయపడకు, నేను నీ తరపున పని చేస్తాను, నేను నీకేం భయపడద్దు అని వాడికి భయపడకుండా ఉండే మాటలు చెప్పి వాడి తరపున నిలబడి ఉన్నాడనుకోండి, అది కూడా దానం. మీరు అవసరమైనప్పుడు మనిషికి మాట సహాయం చేయడం కూడా కేవలం డబ్బు ఒకటే అని కాదు అక్కడ. తర్వాత ఇది అపాత్ర దానం చేయకూడదని, పాత్రత అపాత్రత. అంచేది నువ్వు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అవును. కొంతమంది అవునని చోట అవునని చెప్పలేరు, నో అని చోట నో అని చెప్పలేరు. ఇప్పుడు నువ్వు అని చెప్పే చోట కాదు అని చెప్పే చోట అవునని చెప్తే చాలా చాలా బాధపడాలి మనం. కొంతమంది నువ్వు అంటే నువ్వు అని చెప్పేస్తారు, అది గొప్ప. నేను చాలామందిని చూశాను, నువ్వు అంటే నో అని, ఎంత దగ్గరికి వాడైనా సరే నువ్వు అంటే నువ్వు అని చెప్పేస్తారు, ఎస్ అంటే ఎస్ అని చెప్తారు. మనం నువ్వు అని చెప్పే చోట ఎస్ అని చెప్పామంటే నరకం అనిపించాలి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి లైఫ్లో, నువ్వు అని చెప్పే చోట నువ్వు అని చెప్పారు. ఇది మా వల్ల కాదండి, ఏదో చూసుకోండి మీరు, మా వల్ల కాదు, నువ్వు అని చెప్పారు. అక్కడ నువ్వు అని చెప్పే చోట ఎస్ అని చెప్పామనుకోండి, ఏమండి మనం ఎప్పుడైతే మానసిక అశాంతికి గురవుతాం. నువ్వు అంటే నో, ఎస్ అంటే ఎస్. కొంతమంది నువ్వు అని చెప్పరు, ఎస్ అని చెప్పరు, వాళ్ళది ఒక్కరి బుద్ధి. మళ్ళీ వెళ్ళిపోమని అనరు, నీకు అర్థమవుతుంది. నువ్వు అని చెప్పరు, ఎస్ అని చెప్పరు, మీరు వెళ్ళిపోండి అని చెప్పరు. మనకే చిరాకు వచ్చి వెళ్ళిపోవాలి, అదే వంకర బుద్ధి. వాళ్ళు నువ్వు అని చెప్పరు, ఎస్ అని చెప్పరు, మనకే చిరాకు వచ్చి మనందరం మనం వెళ్ళిపోవాలి కానీ మీరు వెళ్ళిపోనాడు చెప్పడం. దాన్నే వక్రబుద్ధి అంటారు. ఏంటంటే ఇప్పుడు ఇందుకే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ భగవంతుడు నువ్వు అని చోట నువ్వు అని చెప్పాను, నువ్వు అని కాదని చోట కాదని చెప్పాను, కాదని చోట మీరు అవునని చెప్పారనుకోండి, నానా రకాల బాధలు మానసిక అశాంతికి గురవుతారు. అలా మానసిక అశాంతి వచ్చిందంటే పది రోజులు ఆలస్యమైన శరీరానికి అనారోగ్యం వచ్చేస్తుంది. అంటే మనస్సు యొక్క స్థూల రూపం అది, ఏది శరీరం, మనస్సు తయారు చేసిన రూపం అది. మనసు లేని వాడికి శరీరం ఏంటి? ఇంకా అసలు మన మనసులే ఈ శరీరం ఉండగా మనసులు నో మైండ్ స్టేట్కి వెళ్ళామనుకోండి, ఇంకా శరీరాలు రావు అసలు మనకు, శరీరాలతో పని లేదు. కాబట్టి మనస్సులో అశాంతి వస్తే శరీరంలోకి అనారోగ్యం వచ్చేస్తుంది. ఏం చేద్దంటే మనస్సు యొక్క స్థూల రూపం ఏది? శరీరం. అంటే మనోనాశనం అయిన వాడికి పునర్జన్మ లేదు, మనోనాశనం అయిన వాడికి పునర్జన్మ లేదు. ఏమంటున్నాడు? దానం. ఏంటది దానం? నువ్వు భయపడి వాడిని ఒక భయం లేకుండా చేసినా, బాగా ఆకలి ఉన్నవాడు కొంచెం అన్నం పెట్టినా, చదువు లేని వాడు కొంచెం చదువు చెప్పినా, చదువు లేని వాడికి చదువు చెప్పినా, ఎప్పుడు నేను అవసరమైతే మాట సాయం, ఎవరికైనా అవసరాన్ని బట్టి మాట సాయం చేసినా ఇవన్నీ దానాలలోకి వస్తాయి. అయితే అపాత్ర దానం చేయకూడదు. స్వామి వివేకానంద అనేవాడు గంగానది పక్కన నూతులు తవ్వటం ఎందుకు అనేవాడు? గంగానదిలో మనకు తాగటానికి నీళ్లు జరుగుతున్నాయి కదా, గంగానది పక్కన నూయి తవ్వించడం ఎందుకు? ఎవరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో జాగ్రత్తగా పరిశీలించి అక్కడ సహాయం చేయాలి. అది పరిశీలించకుండా నువ్వు దానాలు చేయటం కూడా మంచిది కాదు, దానివల్ల నీకు మంచి రాదు, చెడ్డ వస్తున్నాను. అంటే దానివల్ల నీకు చెడ్డ వస్తుంది కానీ మంచి రాదు. అంటే దానం చేయటం కూడా అపాత్ర దానం చేయకూడదు, అపాత్ర దానం చేయకూడదు. అంటే పాత్ర నువ్వు మంచి పని దా నీకున్న ధనాన్ని పెట్టి మంచి పనులు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో దాన్ని దుర్వినియోగపరిచేవాడు కూడా దుర్వినియోగపరిస్తే అంతే నీకు చెడ్డ వస్తుంది, నీకు చెడ్డ వస్తుంది. అంటే దానం అనేది ఎలా ఉండాలంటే దాని డబ్బు ఒకటే కదా దానం అంటే, ఆకలేసేవాడికి అన్నం పెట్టడం దానం, చదువు లేని వాడికి చదువు చెప్పడం దానం, ఎవరికైనా మాట సహాయం చేయడం దానం. ఇలా రకరకాల దానాలు నువ్వు ఏ మంచి చేసినా దానం కింద వస్తుంది, అది దానం. దీనివల్ల ఏమవుతుందంటే నీ అంతఃకరణం శుద్ధి అవుతుంది. ప్రయాణం అంటే శరీరం మరణించాక ఏదైతే ప్రయాణం చేస్తుందో అంతఃకరణం, అది మనస్సు, ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, ఆ సటిల్ మెంటల్ బాడీ. అంటే శరీరం మరణించాక ఏదైతే ప్రయాణం చేస్తుందో, ఏ జీవుడైతే ప్రయాణం చేస్తాడో, ఈ దానం వల్ల కూడా వాడు బాగుపడతాడు, అంటే శుద్ధి అవుతాడు, జీవుడు శుద్ధి అవుతాడు. తర్వాత దమశ్చ. దమ అంటే ఇంద్రియ నిగ్రహం, దమ అంటే బాహ్య ఇంద్రియ నిగ్రహం. అంటే ఇంద్రియ నిగ్రహం లేకుండా, మనో నిగ్రహం లేకుండా ఎవడికి జ్ఞానము కలగదు, ఆత్మజ్ఞానం కలగదు. ఎవరికి కూడా ఇంద్రియ నిగ్రహం లేకుండా, మనో నిగ్రహం లేకుండా అసలు ఆత్మజ్ఞానం సాధ్యము కాదు, సాధ్యము కాదు. ఇది ఇంద్రియ నిగ్రహం అనేది చిత్తప్రజ్ఞ లక్షణాలు ఎక్కువ చెప్తాడు. ఎక్కడ? ఇది భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్తాడు. శ్రీకృష్ణ చైతన్య గురించి చెప్తారు ఆశ్చర్యం. పంచదార నాలుక మీద వేసి మళ్ళీ తీసేసుకోవచ్చు అంటే ఒక రేణువు తడవదట ఆయన ఇంద్రియ నిగ్రహం అటువంటిది. ఎవరిది? శ్రీకృష్ణ చైతన్యం. పంచదార ఆయన నాలుక మీద వేసి మళ్ళీ మన పందారు మనం తీసేసుకో పట్టి మీద వేసినట్టు ఉంటుంది అంట పందా. ఓ పట్టి మీద పందాలు, ఇప్పుడు సిమెంట్ మీద పందాలు వేస్తే మన పందాలు మనం తీసుకొచ్చి ఏది తడవదు, ఆయన నాలుక మీద పందాలు వేసిన అంతేను. అంటే లాలాజలం ఓడదని అది ఇంద్రియ నిగ్రహం శ్రీకృష్ణ చైతన్యని చెప్తారు. తర్వాత సాధకులు వీళ్ళు పలావులు అవి తినకూడదు. ఈ ఫలావళి ఏముంటాయి చూడండి, అంటే ఏముంటాయి ఏంటిది, ఈ సరుకులు ఉంటాయి అవి తినకూడదు, సాధకులు తినకూడదు. ఎవరో తింటే తింటారు, సాధకులు తినకూడదు, సాధకులు తినకూడదు. ఈ ఆహార నియమంలో మనకు ఆదర్శం మహాత్మా గాంధీ, ఋషులు కూడా కాదు. మహాత్మా గాంధీ గొప్ప నిలక భోజనం దగ్గర ఎప్పుడూ ఎక్కడ ఏది కకృతి పడేవాడు కాదు, నీ పక్క చూసేవాడు కాదు. నీ వంక నువ్వు మహాత్మా గాంధీ గారి పక్కన కూర్చుని నువ్వు భోజనం చేస్తున్నావు అనుకో, నీ ఇస్తరలో ఏముందో చూసేవాడు కాదు, నీ ముఖంకు చూసేవాడు కాదు. ఆయన చిన్న తెలిసి వెళ్ళిపోయేవాడు. అసలు నీ ముఖంకు చూసేవాడు కాదు, నీ పక్కకు చూసేవాడు కాదు. ఆయన చిన్న చేసి ఆయన లేచి వెళ్ళిపోయాడు. అంటే విపరీతమైన ఆహార నిగ్రహం గలవాడు. ఋషులు యోగుల కంటే ఆయన ఆహార నియమం నాకు ఎక్కువ నచ్చింది. మీరు మహాత్మా గాంధీ గారు పొట్ట చూడండి, ఇలా అంటిపోయి ఉంటాము. మన పీఠాపతి పొట్టలు ఎంతంత పొట్టలు, ఏం పొట్టలు ఉంటాయి. మీరు పీఠాధిపతిలో ఈ స్వాములు కొంత మరాలు పొట్టలు చూడండి. మీరు ఆ పొట్టల మీద మనం ఏదైనా అరిటా చేసి భోజనం చేసే ఇచ్చాం. ఎంతంత పొట్టల పొట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు మనకి. ఏమి తినకుండా పొట్టలా వస్తుంది. మీరు గాంధీ గారు పొట్ట ఎప్పుడైనా చూడండి, అంటిపోయి ఉంటుంది. ఉడికే మనిషి బతకడానికి సరిపడుతుంటాం. ఆయన పాలసీ డూ ఆర్ డై. ఏంటది డూ ఆర్ డై, చనిపోతే మన పనిలో చనిపోవాలి, లేదా ఇంటికి అంటే మనం పని చేసుకోవాలి, మన పని మనం చేయాలి. భయం వల్ల పని మానకూడదు. పని అంటే మరణం వస్తుంది అని ఆ పని మానకూడదు. అంచేత ఆయనకంటే తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు నాయకుల్లో. ఎవరికంటేనే గాంధీ గారి కంటే మన స్వాతంత్ర ఉద్యమం నడిపినప్పుడు చాలామంది తెలివి గల వాళ్ళు ఉన్నారు ఆయనకంటే. కానీ ఆయన పేరు రావడానికి కూడా, ఆయన పేరు రావడానికి కారణం భయం లేదు. ఆయనకు ఇంటికాడ చెప్పిన వాడు సాయంత్రం నేను రావచ్చు రాకపోవచ్చు, డూ ఆర్ డై. ఇంటికాడ రావచ్చు రాకపోవచ్చు, రావగాలి నేను అక్కడ ఆ బ్యాచ్ చనిపోతే మీరేం బాధపడక్కర్లేదు, ఇంటికి వస్తారనే గ్యారంటీ లేదు. డూ ఆర్ డై బ్యాటరీ. మన చంద్రబాబు నాయుడు మీరేదా బెడ్లు వేశారు అక్కడ, అది ఎక్కడో కడప జిల్లాలో బెడ్లు వేశారు. ఇటువంటి బెడ్లకు జడవని అంటున్నాడు, చుట్టూరు పోలీసు వాళ్ళు తక్కువ ఉన్నారంటే అంటున్నాడు. ఆ మాటకు అర్థం ఉంది, ఇటువంటి బెడ్లకు నేను జడవని అంటున్నాడు. ఏంటి పోలీసు వాళ్ళు చూస్తే తక్కువ ఉన్నారు అంటున్నాడు, అంటే పోలీసు వాళ్ళు రక్షించమని. గాంధీ గారు కూడా ఒక్క పోలీసుడు లేకుండా తుపాకులు ఎదుర్కొన్నాడు. పోలీసు వాళ్ళు వస్తాను వద్దని కూడా భగవంతుడు నా ముఖం మీద ఎంత ఆయుధ్యం రాస్తే అంతే. భగవంతుడు నా ముఖం మీద ఎంత ఆయుధ్యం, నేను ఇంట్లో కూర్చున్న మటుకు ఎక్కువ కాలం వదులుతానా. ఇంట్లో కూర్చుని చచ్చిపోయే వద్దు, పని చేసుకుంటూ చచ్చిపోవడం మంచిది. ఇలా నిన్న మొన్న చంద్రబాబు నాయుడు అంటున్నాడు, ఇటువంటి బిడ్డలకు నేను జడవని అంటున్నాడు. పోనీ బాగా చుట్టూరు పోలీసు వాళ్ళు తక్కువ ఉన్నారంటే అంటున్నాడు. జడ భయం లేని అడుగు పోలీసు వాళ్ళు ఉంది. కనుక గాంధీ గారు ఎప్పుడైనా కూడా పోలీసు వాళ్ళని తీసుకెళ్ళలేదు. చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు పోలీసు ఎందుకు. ఇంకా ఓ పక్కనేమన్నా ఇటువంటి బెడ్డలుగా జడుస్తానంటున్నాడు, చుట్టూరు చూసుకున్నాడు పోలీసు వాళ్ళు ఉన్నారా లేదని. తక్కువ మంది ఉన్నారా ఏంటి, తక్కువ మందిని పెట్టారంటే పోలీసు వాళ్ళు అంటున్నాడు. ఎన్నడూ గాంధీ గారు ఆయన రక్షణ కోసం ఒక పోలీసుని కూడా తీసుకెళ్ళదు. కూడా ఒక గన్న లేదు, ఒక తుపాకీ లేదు, ఏమీ లేదు కూడా. ఆయన కూడా ఇప్పుడు ఏ ఆయుధం పట్టుకెళ్ళలేదు. నేను ఇటువంటి బిడ్డలకు జడుస్తానంటున్నాడండి, అని ఏదో ఆ కారు చుట్టూ తీసుకుని పోలీసు వాళ్ళు తక్కువ ఉన్నారంటే అంటున్నారు. అసలు భయం లేనివాడు క్వైట్గా ఉంటాడు, కూల్గా ఉంటాడు. భయం లేనివాడు ఎలా ఉంటాడు? క్వైట్గా ఉంటాడు, కూల్గా ఉంటాడు, అలదరగా ఉంటాడు. భయం లేని మనిషి అలదరగా ఉంటాడు, క్వైట్గా ఉంటాడు, కూల్గా ఉంటాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఇంద్రియ సంయమం అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, నీకు ఆహార నియమం లేకుండా ఇంద్రియ నిగ్రహం రాదు. ఆహార నియమం లేకుండా ఇంద్రియం, ఇప్పుడు మనం కూడా మనకు మన శరీరానికి అవసరమైన తిండి కంటే ఎక్కువ తినేస్తున్నాం. ఎవరో మాటించుకు మనం కూడా మన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ తింటున్నాం. అంచేత సరిపడే తినాలి, సరిపడే తినాలి, వయసుని బట్టి తినాలి, సరిపడే తినాలి, మన వయసుని బట్టి తినాలి. అది కూడా జాగ్రత్తగా ఉండండి. అది లేకుండా, ఆహార నియమం లేకుండా, ఫుడ్లో మోడరేషన్ లేకుండా సెన్స్ కంట్రోల్ రాదు. ఫుడ్లో మోడరేషన్ లేకపోతే సెన్స్ ఇంటెలిజెన్స్ వస్తుంది, కానీ సెన్స్ కంట్రోల్ రాదు. యజ్ఞాచ యజ్ఞం యజ్ఞం అంటే యజ్ఞం అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీకు మీ ఇంట్లో పెద్దలు ఉంటారనుకోండి, వాళ్ళకి నీకేం సంపాదించి పెట్టలేదు అనుకోండి, ఏదో పెడుతున్నామండి సంపాదన, వాళ్ళు ఏం సంపాదన లేదు, మాకు వాళ్ళు సంపాదించింది మాకు ఇచ్చింది ఏమి లేదండి, మేమే సంపాదించాలని పోషిస్తున్నామంటారు. ఇక్కడ నిజమే ఉండొచ్చు, అది వాళ్ళు మాకు ఇచ్చింది ఏమి లేదండి, వాళ్ళు వాళ్ళు ఏదైనా ఇస్తే శరీరాన్ని ఇచ్చారు కానీ ఇంకేం ఇవ్వలేదు. మా తల్లిదండ్రులు మాకు శరీరాన్ని ఇచ్చారంటే రెక్కలు ఇచ్చారు, ఇంక ఆస్తి లేదు, డబ్బు లేదు, ఎకరాలు లేవు, ఏమీ లేవు. వాళ్ళు ఇచ్చిన శరీరాన్ని ఇచ్చారు, పొలం లేదు, డబ్బు లేదు, ఇలా అంటూ ఉంటారు కదా కొంతమంది, ఇలా అంటూ ఉంటారు కొంతమంది. ఇక్కడ యజ్ఞం అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళకి ఏమి లేనప్పుడు నీకేమి ఇస్తారు పాపం, వాళ్ళకి వాళ్ళకే ఏమి లేనప్పుడు నీకేమి ఇస్తారు. అంటే మీరు ఒకవేళ సంపాదించుకున్నా మీ ఇంట్లో పెద్దలు ఏమైనా ఉంటే కంచంలో అన్నం పెట్టి చెట్టకండి, మీరు ఏమి ఇవ్వకపోయినా మిమ్మల్ని మేము పోషిస్తున్నాం అని కంచంలో అన్నం పెట్టి చెట్టకండి. మీరు మీరు ఏమి ఇవ్వకపోయినా వాళ్ళు మీకు శరీరాన్ని ఇచ్చారు కాబట్టి ఆయన గౌరవంగా చూసి ఆయన చెట్టకుండా. ఇప్పుడు మీరు కంచం అన్న పెట్టి చెడతారనుకోండి, మళ్ళీ ఆ కంచం అనేది మీరు ఉమ్మేసినట్టు తిడితేను, మీరు నాలుగు కూరలు వేసి పెడతారనుకోండి తిడితే మరి పాపం వాళ్ళకి ఏం జీర్ణం అవుతుంది. మీరు నాలుగు కూరలు వేసి పెడతారనుకోండి అరిటాకులోనే, చివరి ఉమ్మేస్తారనుకోండి, ఆ నాలుగు కూరలు ఏమైపోతాయి. అంచేత మీరు చెట్టకిండాలని వాళ్ళకేమి లేనప్పుడు నీకేమిస్తారు, వాళ్ళకున్నది బూడిదే మీకేమిస్తారనుకోండి. ఒకవేళ మీ అదృష్టం చేస్తే మీరు ఏమైనా సంపాదించుకున్నారనుకోండి, వాళ్ళకి తిండి పెట్టండి, ఏం బట్టలు కావాల్సి ఉంటే కొనివ్వండి, మీకు అర్థమవుతుందా? వాళ్ళు మీకేమి చేయకపోయినా మీరు వాళ్ళకి చెయ్యండి, గౌరవం అగౌరవంగా చేయొద్దు, గౌరవంగా చేయండి. అది కూడా యజ్ఞం అంట. ఇక్కడ భగవంతుడు చెప్పే మెరుకులు చూడండి, వాళ్ళు మీరు వాళ్ళు మాకేమైనా ఇచ్చారేంటని మేమేం చూడాలని అది అది యజ్ఞం కాదు. అంటే అదేం ఇవ్వలేకపోయారు, నువ్వు స్వార్థం లేకుండా వాళ్ళకి చేయవలసింది ఏదో చెయ్యి. అంటే దేవతల్ని నువ్వు కృష్ణుని రాముడిని ఎలా పూజిస్తున్నావో దేవతలను పూజించడం యజ్ఞం, స్వార్థం లేకుండా ఎవరికైనా ఉపకారం చేయటం యజ్ఞం. మీకు అర్థమవుతుందా? మీ ఇంట్లో మంచం పట్టిన వాళ్ళని అగౌరవపరచకుండా వాళ్ళకి ఏదో టైంకి భోజనం పెట్టడం యజ్ఞం. ఏంటి యజ్ఞం? వాళ్ళ వల్ల మీ వాళ్ళు మాకేమి ఇచ్చారని ఏమి లేదు, మేము వాళ్ళని పోషిస్తున్నామని ఇటువంటి మాటలు అనకుండా ఏదో టైంకి వాళ్ళని గౌరవంగా చూసి ఇస్తే అది కూడా అది కూడా యజ్ఞం. ఇవన్నీ యజ్ఞ భాగంలోకి వస్తాయి. అంటే యజ్ఞం అనేదానికి అంటే స్వార్థం లేకుండా మనం ఏ పని చేసినా యజ్ఞం, మీ ఇంట్లో పెద్దలను కొంచెం గౌరవంగా చూసినా యజ్ఞమే. అంటే చాలా మంది అంటారు వాళ్ళు మాకేం లేదంటే మేము వాళ్ళని పోషిస్తున్నాం అంటారు. అటువంటి మాట్లాడటం వాళ్ళు బాధపడతారు అంటే హింస పడతారు, అటువంటి మాటలు ఏం అనొద్దు అని చాలా మంది అంటారు. అలాగే అటువంటి మాటలేమి అనొద్దు, మీరు మీ డ్యూటీ చేయండి. మీరు అలా చేయడంలో మీ జీవుడు బాగుపడుతున్నాడు కదా, ఆలోచించుకోండి. మీరు కంగారు మాటలు ఏం మాట్లాడద్దు, వంకర మాటలు ఏం మాట్లాడద్దు. మీరు మీ ఇంట్లో ఉన్న రాముడిని కృష్ణుని ఆరాధిస్తున్నారు కదా, వాళ్ళని ఆరాధించండి, పెద్దలను ఆరాధించండి, సత్పురుషుల్ని గౌరవించండి. సత్పురుషుల్ని గౌరవించి సత్పురుషుల చూతులు సహవాసం చేయటం వల్ల నీకు ఆత్మజ్ఞానం సంపాదించాలనే బుద్ధి కలుగుతుంది. ఇక్కడ భగవంతుడు చెప్పింది, ఇంకేం చెప్పమంటారు మీకు? సత్పురుషులతో సహవాసం చేసి సత్పురుషుల్ని గౌరవించడం వల్ల మీకు అప్పుడు ఏం కలుగుతుందంటే ఆత్మజ్ఞానం సంపాదించాలని బుద్ధి కలుగుతుంది. ఆడికి మంచి బుద్ధి కలగాలి కదా, బుద్ధి కలుగుతుంది. అది కూడా యజ్ఞం. యజ్ఞం అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే అగ్నిహోత్రంలో నెయ్యి, అగ్నిహోత్రంలో నెయ్యి వేయటం, ఎక్కడో మనకు కనపడిన దేవతలను సంతృప్తిపరచడం అలా అనుకుంటున్నారు. యజ్ఞం అంటే అదే కాదు. యజ్ఞం అంటే నువ్వు మనిషి మీద స్వార్థం లేకుండా మనిషిని ప్రేమి, స్వార్థం లేకుండా నువ్వు ప్రేమించగలిగినా అదే యజ్ఞం. ఒక మనిషి వాళ్ళు తిరిగి మనకేం ఉపకారం ఉండదనుకోండి, ఒక మనిషి వాళ్ళు తిరిగి ఏం అయినప్పటికీ వాడికి ఉపకారం చేస్తాను, అది యజ్ఞం, అది కూడా యజ్ఞం. ఇవన్నీ అంటే యజ్ఞం దేనికని, నిన్ను నువ్వు బాగు చేసుకోవడానికి. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, యజ్ఞం దేనికి, దీనివల్ల నీకు లాభం ఏంటి? శరీరం చనిపోయిన తర్వాత ఏ జీవుడైతే ప్రయాణం చేస్తాడో ఆ జీవుడు బాగుపడతాడు. ఆ జీవుడు వాడు స్వర్గానికి వెళ్ళిన వాడే, నరకానికి వెళ్ళిన వాడు. ఈ శరీరాలను ఏం పట్టించుకోకుండా ఉరికే టైంకి స్నానం చేయటం, టైంకి భోజనం పెట్టడం దానికి అంతేకానే శరీరాన్ని ఏం పట్టించుకోవద్దు. మీరు ముందు జీవుని బాగు చేసుకోవడం చూసుకోండి. ఆ జీవుడు బాగుపడ్డాడని కూడా నీకు శరీరం రాదు కదా మీకు. ఆ జీవుడు పవిత్రుడు అయితే లోపల మీరు అసలు శవాలనేమో ఎక్కర్లేదు, మీరు శవాలనేమో ఎక్కర్లేదు. జ్ఞాన దానం దమశ్చ యజ్ఞశ్చ. యజ్ఞ అంటే ఇక్కడ స్వార్థం లేకుండా వాళ్ళు మనకేం ఉపకారం చేశారు, మళ్ళీ మనం తిరిగి వాళ్ళకి ఏం ఉపకారం చేశారు, వాళ్ళు ఏం మనం చేయలేదు కాబట్టి మనం కూడా చేయక్కర్లేదని అలా అనుకోకుండా, నువ్వు ఏమైనా చేయగలిగితే చేయి, లేకపోతే మానే, ఒకవేళ అవసరాన్ని బట్టి చేయగలిగితే చేయి, లేకపోతే ఊరుకో, లేకపోతే మౌనంగా ఊరుకోవచ్చు. అది కూడా యజ్ఞమే. అంటే నువ్వు స్వార్థం తగ్గించుకునే పని, నీకు అవకాశం ఉంటే స్వార్థం తగ్గించుకుని పని చేయడం కూడా ఇదంతా యజ్ఞమే. యజ్ఞం అంటే కేవలం అగ్నిహోత్రంలో నెయ్యి హోమం చేయటమే యజ్ఞం కాదు. స్వాధ్యాయ, ఇది స్వాధ్యాయం, అధ్యయనం చేయటం. అంటే ఏది మళ్ళీ చదివితే అధ్యయనం కాదు, మీ మనసు బాగుపడే గ్రంథాలే చదవాలి. మరి దారిపోయి బజార్లో దొరికే పుస్తకాలన్నీ చదవకూడదు. బజార్లో దొరికే పుస్తకాలన్నీ కూడా చదవకూడదు. అంటే మీ మనసు పరిశుద్ధం అవ్వాలి, మీ మనసుకి ఏకాగ్రతను రావాలి, మీ మనసుకి నిశ్చలత్వం రావాలి. అటువంటి రామాయణం భాగవతం మీకు అర్థమవుతుంది. లేదా జ్ఞానులు చెప్పిన మాటలు, ఇది ఇటువంటి మాటలు మీరు శ్రద్ధగా శ్రవణం చేయటం, మీకు వస్తే మీరు చదువుకోవడం, మీకు చదువు రాకపోతే పెద్దలు చెప్తే శ్రవణం చేయటం, అది స్వాధ్యాయం. అది కూడా యజ్ఞంతో సమానం. మీకు వస్తే మీరు చదువుకోవటం అంటే రోజు గంట ఎంత చెప్పు, అంతేకాని పొద్దున్న మొదలు సాయంత్రానికి అదే పనిగా ఉండమని కాదు, రోజుకో గంట సేపు మీరు మంచి పవిత్రమైన గ్రంథం అంటే మీ మనస్సు బాగుపడే గ్రంథాలు, మీ మనస్సు అంతర్ముఖమయ్యే గ్రంథాలు, మీకు జ్ఞానం పట్ల అపేక్ష కలగజేసే, ఆత్మజ్ఞానం పట్ల అపేక్ష కలగజేసే గ్రంథాలు, అటువంటి చదవటం కూడా పఠించడం కూడా స్వాధ్యాయం, అది కూడా యజ్ఞం. మీరు మంచి గ్రంథాలని ఏదైనా మీకు మంచి గ్రంథం దొరికితే అది మీరు ఆ గ్రంథం పఠించండి, మీరు బాగుపడతారని ఇతరులకు చెప్పడం కూడా యజ్ఞమే. ఇతరులకి మీరు ఎంకరేజ్మెంట్, ఇతరులకు ఎంకరేజ్మెంట్ కూడా ఇవ్వటం, అది కూడా స్వాధ్యాయ యజ్ఞం. తర్వాత ఆద్యవం, రుజు ప్రవర్తనము. సరళంగా ఉండాలి. తర్వాత మాటలో కృత్రిమం ఉండకూడదు. జీవితం పట్ల ఎలా ఉండాలి? న్యాచురల్గా ఉండాలి, నార్మల్గా ఉండాలి. సహజంగా జీవించాలి కానీ అసహజంగా జీవించకూడదు. సహజంగా జీవించాలి, అసహజంగా జీవించకూడదు. న్యాచురల్గా ఉండాలి, నార్మల్గా ఉండాలి. నీ లోపల లేనిది ఉన్నట్టు నటించకు. నీ మనసులో ఏ ఔన్నత్యం అయితే లేదో, ఔన్నత్యం నీకు ఉన్నట్టు బయట నటించకు. నీ లోపల లేనిది బయట ఉన్నట్టు నటించకు. నీకు లోపల మంచితనం లేదనుకో, అందరూ నన్ను మంచివాడు అని చెప్పుకోవాలని అనుకోకు. అలా చాలామందికి ఉంటాయి ఆ రకమైన జీవితాలు. చాలామందికి ఉంటాయి ఆ రకమైన జీవితాలు. చాలామందికి ఉంటాయి నిజంగా డబ్బు ఉన్నవాళ్ళు. మనం డబ్బు ఉన్నవాళ్ళని వాళ్ళు చెప్పుకోవాలని అనుకోరు, ఈ డబ్బు లేని వాళ్ళు అనుకుంటారు. నిజంగా డబ్బు ఉన్నవాళ్ళు, వెల్త్ ధనం ఉన్నవాళ్ళు మనం ధనవంతులం వాళ్ళు వీళ్ళు అనుకోవాలని అనుకోరు. ఇక వాళ్ళకి ఉంది కదా ఇంకా అనుకోవడం ఎందుకు? అది లేని వాళ్ళు వాళ్ళు ఉండాలనుకోవాలి. నేను ఒకరిని అడిగాను, ఏమంటే నీకు అంత లేదు కదా ఉన్నట్టు నటిస్తున్నారంటే సంబంధాలు మంచి వస్తాయన్నాడు. తర్వాత ఆ కోడలు దానికి అరాకరం ఇస్తాం పంచి పెట్టేసి పంపంటాం అనుకోండి, ఈ లోపల సంబంధాలు మంచి వస్తాయన్నాడు. కొంతమంది పెళ్ళిళ్ళు అయితే పొలాలన్నీ అమ్మేస్తారు. 10 ఎకరాల పొలం ఉందనుకోండి, పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఒగ్గ పెట్టుకుంటారు 10 ఎకరాలని. పెళ్ళైన మరుసటిని బేరం పెట్టేస్తారు 10 ఎకరాలు. ఇంకా ఎవరికి పని పంచిపెట్టడానికి ఏముంది, ఏం లేదు కదా, ఎవడ రెక్కలు ఆడదు. దెబ్బలాడితే మీకు శరీరం ఇచ్చాను కదా వెళ్ళి రమ్మంటారు. ఇలా చాలా కుటుంబాలు ఉన్నాయి. అలా ఒగ్గ పెట్టుకుంటారు, పెళ్ళిళ్ళు అయిపోయిన వెంటనే 10 ఎకరాలు అమ్మేస్తారు. ఇంక వీళ్ళు పంచిపెట్టి దెబ్బలాడటానికి ఏమైనా ఉంటే కదా అక్కడ. అసలు అంటే నీ ఇక్కడ రుజుత్వం అంటే నీ లోపల లేనిది బయట, నీ లోపల గ్రేట్నెస్ లేదనుకో బయట ఉన్నట్టు నటించకు. బయట ఉన్నట్టు నటించకు. నీ దగ్గర 100 కోట్లు లేవనుకో, నాకు 100 కోట్లు ఉన్నట్టు నటించకు. నీకు చదువు లేదనుకో చదువు ఉన్నట్టు నటించకు. నీకు చదువు లేదనుకో చదువు ఉన్నట్టు నటించకు. చదువు ఉన్నట్టుకు నటించకు. చదువు లేనప్పుడు మౌనంగా అలా పడిండు, ఏదో పండితులు అనుకుంటారు మాట్లాడకపోతే తీరా నోరిపితే వాసన. మాకు చదువు లేకపోతే అక్కడ 10 మందిలో కూర్చున్నప్పుడు పడి ఉంటే సరిపోతుందండి. నోరు ఓపెన్ చేయకూడదు. నోరు ఓపెన్ చేస్తే వీళ్ళకి ఏం చేతకాలని అర్థమైపోతుంది కదా. అంటే మౌనంగా ఉంటే ఏదో వీళ్ళు బాగా చదువుకున్నారు పండితులు అనుకుంటారు. మీరు గౌరవంగా బయటకు వచ్చేయచ్చు, నోరు ఓపెన్ చేయొద్దాను, మౌనంగా ఉండొచ్చాను. ఇక్కడ అనేది ఏంటంటే లోపల నల్లగా ఉండి బయటికి తెల్లగా ఉన్నట్టు కనిపించకుండా లోపలికి. లోపల నీ మనస్సు నల్లగా ఉంది, నీ మనస్సు నల్లగా ఉంది, నీ మనస్సు తెల్లగా ఉన్నట్టు ఇతరులు అనుకోవాలని నటించకు. అలా పడుండంత నీ పని ఏది నువ్వు చేసుకో. కానీ ఇతరులందరూ నా మనస్సు తెలిగిపో అనుకోవాలని నువ్వు అనుకోకు. దానివల్ల నీకున్న న్యాచురాలిటీ పోతుంది, నీకున్న న్యాచురాలిటీ పోతుంది. తర్వాత నీ ప్లస్ పాయింట్స్ ఏంటో నీ మైనస్ పాయింట్స్ ఏంటో తెలుసుకోవాలి. ఇతరులు కూడా నీకు అనవసరం, ఇతరులు కూడా నీకు అనవసరం, ఇతరులు కూడా నీకు అనవసరం. నీకున్న నీకు బాగుపడే లక్షణాలు ఏమున్నాయి, పాడైపోయే లక్షణాలు ఏమున్నాయి నువ్వు చూసుకుని పాడైపోయే లక్షణాలు తగ్గించుకో. అంతేకాని లోపల నీకు పాడైపోయే లక్షణాలు పెట్టుకుని ఎదుటి వాళ్ళు మాత్రం నీకు బాగుపడే లక్షణాలు ఉన్నాయి అనుకోవాలని నువ్వు అనుకోవద్దు. అది ఇక్కడ మీరు ఫాలో అవుతున్నారా? అది రుజుత్వం. ఏంటది అది? రుజుత్వం. ఇవన్నీ ఎంత బాగా చెబుతున్నాడో చూడండి భగవంతుడు. ఆర్జవం, ఆర్జవం అంటే సరళంగా ఉండటం. ఏంటది? న్యాచురల్గా నార్మల్గా ఉండటం. పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా నార్మల్గానే ఉంటారు. అంటే నువ్వు పైకి అందరూ నేను గొప్పవాళ్ళని నువ్వు అనుకోవాలని అనుకుంటావు, గొప్పతనం లేదు అసలు. నీకు లేనిదే నీకు ఉన్నది బయట వాళ్ళు కనిపించాలి, నీకు లేదు కాబట్టి బయట వాళ్ళు నీకు ఉందనుకో ఉందనుకో అలా నటిస్తారు. దానివల్ల నీ మనసు పాడవుతుంది, దానివల్ల నీ మనసు పాడవుతుంది. ఇలా చాలామంది ఉన్నారు, పెళ్ళి అయిన మరిచిపోయిన పొలం వేస్తారు. అది వేరే విషయం, అది వేరే విషయం. అక్కడ ఈ సబ్జెక్ట్ అది ఇక్కడికి రాదు. అంటే నీకు లేనిది ఉన్నట్టు, నీకు లేనిది ఉన్నట్టు నటించకు. నీ మనస్సు నల్లగా ఉంటే అందరూ నా మనస్సు తెల్లగా ఉందని అనుకోవాలని అనుకోకు. నీ ముందు నీ బలహీనతలు ఏంటో, నీకున్న సంపద ఏంటో తెలుసుకది. దైవీ సంపద నీకు ఉంటే అది అభివృద్ధి చేసుకో, లేకపోతే సంపాదించుకో. దైవీ సంపద లేకపోతే నాకు లేదు లేదని అనుకోవద్దు, సంపాదించుకో. ఇది కృష్ణుడు చెప్పేది. అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతి అపైషుణం దయ భూచేషు అలోలోప్తం మార్దవం ఈ అశాపలం. అహింస ఏంటది? అహింస కొంతమంది హింస అంటే, అహింస అంటే మాంసం తినకపోవటం, చేపలు తినకపోవటం కాదు. ఇప్పుడు మాంసం తినకపోవటం, చేపలు తినకపోవటం అహింసావాదులని కాదు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు నొప్పించకుండా మాట్లాడాలి. నొప్పించి మాట్లాడతారు కదా హింస, ఇది గుర్తుపెట్టుకోండి. ఎదుటి వాళ్ళు మనం మాట్లాడేప్పుడు చెప్పాలి, విషయం చెప్పాలి, వాళ్ళకి విషయం అర్థమవుతూ ఉండాలి. అది నొప్పించకుండా మాట్లాడాలి. అది ఎలా ఉండాలి? నొప్పించకుండా మాట్లాడాలి. అది వాళ్ళకి అర్థమవుతూ ఉండాలి. మన మాట వాళ్ళని నొప్పించకూడదు, నొప్పించకుండా మాట్లాడాలి. అంటే నొప్పించడం అంటే ఈ మధ్యన ఎవరో ఇంటి ఆడపడుచు ఎవరితో మాట్లాడుతూ ఆ ఇంట్లో ఆడపడుచు వచ్చారు అక్కడ పుట్టింటికి. పుట్టింటికి ఏమంటే ఏమో ఈ మధ్యన నాకు ఇంట్లో బాగోటలేదండి అని అన్నారు. అప్పుడు ఎవరు ఆడపడుచండి ఈ వదిన గారు వెళ్ళి ఏమంటున్నారంటే ఒంట్లో బాగాలేదా ఇంట్లో బాగాలేదు అంటున్నారు. ఏమంటున్నారండి ఆవిడ నాకు ఒంట్లో బాగోలేదు అంటే ఒంట్లో బాగోలేదా ఇంట్లో బాగోలేదు అంటున్నారు. అంటే నీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఆవిడ ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఇప్పుడు తెలుసు. అదే ఎట్టకారం అన్నమాట. నాకు ఒంట్లో బాగోలేదు అంటున్నారు మీరు, నీకు ఒంట్లో బాగలేదా ఇంట్లో బాగలేదా? అలా నొప్పించి మాట్లాడండి, అలా మాట్లాడకూడదు. అదే దానివల్ల పాపం వస్తున్నారు మనకు. ఎందుకంటే మాటలు మాట్లాడి మనం దానివల్ల మనకు ఆర్థికంగా కలిసి రాదండి, సౌభాగ్యం రాదండి. దీనివల్ల భయం ఏమొస్తుంది మనకి? అయ్యే మాట్లాడండి ఒంట్లో బాగలేదా ఇంట్లో బాగలేదు అంటుంది అన్నవాడు. అంటే ఆడపడుచుని ఆక్షేపించడమే కదండి. అటువంటి మాటలు రాకూడదు, అటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. అహింస ఏంటండి? అహింస అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ, తర్వాత కొంతమంది ఏదో రకంగా ఇంట్లో వాళ్ళని హింస పెడతా ఉంటారు. ఏదో ఒక రకంగా వైలెన్స్ అండి. ఏంటండి? ఏదో రకంగా హింస పెడతా ఉంటారండి వైలెన్సు. అది వాళ్ళు శాంతిగా ఉండనివ్వరండి. ఇంట్లో ఎవరినే కొంతమంది కొన్ని కొంపల్లో చెబుతున్నారండి, వాళ్ళని శాంతిగా ఉండనివ్వరండి. తర్వాత ఏదో మనం ఏమైనా పోషిస్తున్నాం కదా, మా ఇల్లు అందరూ మనకు బానిసలుగా ఉండాలనుకునే ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అలా కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద నువ్వు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇతరులను హింస పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేయకు. నీకు అర్థమవుతుందా? అవసరమైతే నువ్వు బాధపడి, ఎంతో కొంత నువ్వు బాధపడి కానీ ఇతరులను బాధ పెట్టకు. అది అహింస. అవసరమైతే ఎంతో కొంత నువ్వు బాధపడి ఇతరులని బాధ పెట్టకు. అది అహింసలో భాగం. అంటే వైలెన్స్ పనికిరాదు, మాట ద్వారా కానీ చేత ద్వారా కానీ వైలెన్స్ పనికిరాదు. సత్యం, సత్యం ఏమండి ఇక్కడ సత్యం అంటే ఇప్పుడు మనకి ఏదన్నా నిజం కూడా ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అది ప్రియంగా ఉంటే చెప్పాలి కానీ అప్రియంగా ఉంటే చెప్పకూడదు. నిజం కూడా అది అప్రియంగా ఉంటే చెప్పకూడదు, ప్రియంగా ఉంటే చెప్పాలి. అది కూడా ఇతరులుగా చెప్పాలి, అది కూడా ఇతరులుగా చెప్పాలి, అది కూడా వాడు బాగుపడే విధానంగా చెప్పాలి, వాడు ఆక్షేపణగా చెప్పకూడదు, అది కూడా వాడు కూడా బాగు అది సత్యమైన అప్రియమైంది చెప్పకూడదు, సత్యమైన ప్రియమైందే చెప్పాలి, ప్రియమైన మాటే చెప్పాలి, హితవుగా చెప్పాలి, అది హితవుగా చెప్పాలి. తర్వాత సత్యం అంటే చెంగరతనంగా చెప్పకూడదు, సత్యం అంటే ఇది వ్యవహారిక సత్యం, అక్కడ అసలు సత్యం. నన్ను ఎవరు అడిగారు పోడూరులో, మానవ సేవే మాధవ సేవ కదా, ఏంటది మానవ సేవే వ్యవహారిక నిజం, అది అసలు నీ చేత నువ్వు నీ చేత వాళ్ళందరూ నీ చేత సేవ చేయించుకునే పరిస్థితులను ఎందుకు పెట్టాలి నువ్వు? నువ్వు సేవ చేయటం వాళ్ళు సేవ చేయించుకోవడమే పదా? శ్రీరాముడు పరిపాలనలో మీకు ఏదో మీకు ఎవరికైనా సహాయం చేయాలంటే తీసుకున్నాడు కనపడేవాడు కదా. శ్రీరాముడి పరిపాలనలో మీకు ఎవరికైనా సహాయం చేయాలని ఉందనుకోండి, ఆ తీసుకున్నవాడు కనపడేవాడు కదా. అసలు అంటే గివర్సే కానీ టేకర్స్ కనపడేవారు కాదు, అది రాముడి పరిపాలన. అసలు ఇంకోటి మన రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు కదా, ఈ రాజకీయ నాయకులు వాళ్ళకి ఏదో బియ్యం 2 రూపాయల బియ్యం 3 రూపాయల బియ్యం ఒక్కర్లేదు, ఏదో ఇస్తారనుకోండి అదంతా వదిలేను. అసలు వాళ్ళు నిజంగా బాగుపడాలని మనం కోరుకుంటున్నామంటే లేదు. మీరు ఎవరికైనా సహాయం చేస్తున్నారనుకోండి, అనుకోండి మాట, వాళ్ళు బాగుపడాలి, నీ చేత సహాయం చేయించుకునేప్పుడే 3 రోజులు ఎప్పుడు అలా ఉండాలి, అలా అనుకోకుండా వాళ్ళు నిజంగా నువ్వు ఎలా బాగుపడున్నావో అలాగ బాగుపడాలని నువ్వు అనుకుంటున్నావు లేదా ముందు ఫండమెంటల్గా ఆలోచించుకోండి. అంటే నువ్వు 2 రూపాయల బియ్యం ఇస్తా ఉండాలి, ఎప్పుడు పుచ్చుకుంటా ఉండాలి, మటన్ ఇస్తూ ఉండాలి, ఇంతేనా? మానవ సేవే మాధవ సేవ కదా అని నన్ను పోడూరులో ఎవరు అడిగారు, అది వ్యవహారిక నిజం. ఏంటది వ్యవహారిక నిజం అంటే మన శరీరం ఎంత నిజమో, ప్రపంచం ఎంత నిజమో, ఈ శరీరానికి చావులు ఎంత నిజమో, పుట్టుకలు ఎంత నిజమో, నరకలోకం స్వర్గలోకం ఎంత నిజమో, ఈ మానవ సేవే మాధవ సేవ కూడా అంతే నిజం. నిజమే వ్యవహారిక నిజం, పారమార్థిక సత్యం కాదు. శరీరం చనిపోయినప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నిజం అనుకుంటున్నావు, అబద్ధం. శరీరం పుట్టడం అబద్ధం, చచ్చిపోవడం అబద్ధం, నువ్వు స్వర్గానికి వెళ్ళడం అబద్ధం, నరకానికి వెళ్ళడం అబద్ధం, నీకు సంతోషం వస్తే అది అబద్ధం, దుఃఖం వస్తే అది అబద్ధం. వ్యవహారికంగా నిజం అంతే. అసలు సత్యానికి, అసలు చైతన్యానికి, ఈ చావులకి పుట్టుకలకి పుణ్యాలకి పాపాలకి స్వర్గాలకి నరకరాకాలకి సేవలకి ఏమీ ఇసుమంత తల వెంట్రికి అంత సంబంధం లేదు. అసలు మీరు ఎవరికైతే సహాయం చేస్తున్నారో వాడు మనం ఎలా ఉన్నామో వాళ్ళు కూడా అలా ఉండాలని మీరు ఎప్పుడైనా మనసులో అనుకున్నారా? ఈ ఓట్లు వేయించుకునే రాజకీయ నాయకులు వాళ్ళు బాగు వీళ్ళు ఇచ్చి 100 రూపాయలు పుచ్చుకునే స్థితిలో వాళ్ళు ఉండాలా, లేదా వీళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు కూడా మనతో బాగుండాలని అనుకుంటున్నారంటే లేదు. మీరు ఏమి ఇవ్వద్దు అసలు వాళ్ళకి, వాళ్ళు బాగుపడాలని కనీసం మీరు అనుకుంటున్నారా? లేదు. ఇది ఇక్కడ గమనించవలసింది. మీరు వాళ్ళకి ఏమి ఇవ్వద్దండి, అసలు కనీసం వాళ్ళు బాగుపడాలని మీరు అనుకుంటున్నారా? వాళ్ళ ఆలోచనలో దోషం ఉందా లేదా? నువ్వు మామిడి పండు ఇస్తూ ఉండాలి, వాళ్ళు పుచ్చుకుంటూ ఉండాలి, ఇదే పనే. ఇంకా ఎవరో రాజకీయ నాయకుల మాట ఎందుకు మనం కూడా పరిశీలించుకుందాం. వాళ్ళు బాగుపడాలి, మీరు ఎవరికైనా సహాయం చేశారనుకోని అనుకుందాం, వాళ్ళు బాగుపడాలి, మనం ఎలా ఉన్నాం వాళ్ళు కూడా అలాగ ఉండాలని మీరు ఎప్పుడైనా అనుకుంటున్నారు అసలు? మీరు ఏమి ఇవ్వద్దు, మామిడి పండు ఇవ్వద్దు, ఆఫ్రికా ఇవ్వద్దు, అలాంటి బాగుపడాలని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? సత్యం అంటే వ్యవహారిక సత్యమే, మన నోరుతో చెప్పుకున్న లోకానికి సమయం లోకాన వ్యవహారిక సత్యాలన్నీ కూడా శరీరం ఎంత నిజమో, లోకం ఎంత నిజమో, చావులు ఎంత నిజమో, పుట్టుకలు ఎంత నిజమో, ఈ వ్యవహారిక సత్యాలు కూడా అంతే నిజం. అసలు సత్యానికి, అసలు చైతన్యానికి ఈ సత్యాలకి ఏమి సంబంధం లేదు. ఇప్పుడు మనం మనస్సు నిజం అనుకుంటున్నాం, ఏంటి లోపల మనకు చైతన్యం ఉంది, లోపల ఈ మనస్సుకి ఆధారంగా సత్వస్తు ఉంది, అది మనకు తెలియటం లేదు. అది మనకి తెలియటం లేదు కాబట్టి ఇదే నిజం అనుకుంటున్నాం. ఏది మనస్సే నిజం అనుకుంటున్నాం. మీరు మనస్సు నిజం అనుకున్నంతకాలం మనస్సు అబద్ధమే, కానీ మీరేమనుకుంటున్నారు, నిజం అనుకుంటున్నారు. అది నిజం అనుకున్నంతకాలం స్వర్గం నిజమే, నరకం నిజమే, శరీరం పుట్టుక నిజమే, శరీరం చావు నిజమే, మీకు ఇంటికాడ సంతోషం వస్తే నిజమే, దుఃఖం వస్తే నిజమే. ఆ మనస్సు ఎంత అబద్ధమో ఇవన్నీ కూడా అంతే అబద్ధాలు. మానవ సేవ, మాధవ సేవ కూడా అంతే. అలాగని సేవ చేయొద్దని కాదు, అలాగనే అది కాదు. మీరు ఎవరికో 10 మందికి ఉపకారం చేసి గర్వం పెంచుకుంటే ఎందుకండి ఆ ఉపకారాలు? నేను చెప్పి సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. మీరు ఎవరికో 10 మందికి మంచి చేస్తారు, అది బాహ్య విషయం. అదేంటంటే ఎక్స్టర్నల్. లోపల మీరు గర్వం పెంచుకుంటున్నారనుకోండి, నేను ఇంతమందికి సహాయం చేస్తున్నాను, లోపల కుళ్ళిపోతున్నారు, లోపలికి కుళ్ళిపోతున్నారు, బయటికి అందంగానే కనిపిస్తున్నారు. దేనివల్ల? మన ఇంట్లో మన ఒంట్లోని రోగాలు బయటికి చూస్తే ఆరోగ్యంగా కనిపిస్తున్నారు, దానివల్ల ప్రయోజనం ఏంటండి? అలాగే మీరు ఎవరికైనా 10 మందికి సహాయం చేస్తే సహాయం చేశారని చెప్పుకుంటారు, లోపల మీరు గర్వం పెంచుకుంటుంటే లోపల కుళ్ళిపోతున్నారని అర్థం. లోపల కుళ్ళిపోయి బైక్ బాగుంటే మటుకు మీకు సుఖం ఏంటండి? అంటే ఇప్పుడు దైవీ సంపద మనకు అర్థమవుతుందంటే జ్ఞానం వచ్చేస్తుందండి. అసలు పెద్ద ప్రయత్నం కూడా పెట్టుబడి లేకుండా వచ్చేస్తుందండి. వీటిని కళ్యాణ గుణాలు అంటారు. ఏంటండి వీటిని కళ్యాణ గుణాలు అంటారు? తర్వాత అక్రోధ, తర్వాత కొంతమందికి ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటారు. ఈ కోపం తెచ్చుకునేవాళ్ళు వాళ్ళు నష్టపోతున్నారని వాళ్ళకి తెలియదు. ఈ కోపం తెచ్చుకునేవాళ్ళు అండి, వాళ్ళ కోపమే వాళ్ళకి శత్రువు అనే సామెతలు ఉన్నాయండి. మన ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటే అండి మనం నష్టపోతామండి. ఎవరైనా మనమే నష్టపోతామండి, మనమే నష్టపోతామండి. కొంతమంది గుండె జబ్బులు ఉంటాయండి కొంతమందికి, వాళ్ళ కోపం రాకుండా చాలా జాగ్రత్తలు చూసుకోవాలి. వాళ్ళ కోపం వస్తే పెద్ద పెద్ద కేకలు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ గుండె జబ్బులు ఉంటాయి కదండి, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు ఒకసారి ఎవరి మీద కోపం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పళ్ళు కట్టించుకున్న వాళ్ళు తుమ్ము వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గుండె జబ్బులు ఉన్నవాళ్ళు అందరూ కోపం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనకి పళ్ళు కట్టించుకున్నప్పుడు తుమ్ము వచ్చినప్పుడు ఇలా అడ్డం పెట్టుకోవాలి, అది కింద పడిపోతాయి. ఇలా గుండె జబ్బులు ఉన్నాడు, కోపం వచ్చినప్పుడు తెలుస్తూ ఉంటుంది కదండి, అది పిచ్చికేకలు వేసేస్తారు, ఆ పిచ్చికేకలు గుండె ఆగిపోతుంది. ఇవాళ మనం బాగుపడే లక్షణాలని చెబుతున్నాడు భగవంతుడు. అప్పుడు క్రోధం గురించి చెబుతున్నాడు. ఈ కోపం వల్ల మనకు ప్రమాదం ఏంటంటే బుద్ధి చెడిపోతుంది. కోరిక నెరవేరకపోతే కోపం, నెరవేరితే గర్వం. మీ కోరికలన్నీ నెరవేరిపోతున్నాయి అనుకోండి, గర్వం వచ్చేస్తుంది. మీకు తెలియదు, వచ్చేస్తుంది గర్వం. నెరవేర్చలేదు అనుకోండి, ఇంకా కనిపించిన మనిషి మీద కోపం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, కోపం ఎక్కువ వచ్చే వాడికి బుద్ధి పాడైపోతుంది. మరిపోయి ఎక్కువ వచ్చేస్తుంది, ఏం పాడైపోతుంది, బుద్ధి పాడైపోతుంది. ఈ మధ్యన ఒక మేనాళ్ళని అడిగాడు, నువ్వు నన్ను బజార్లో పట్టుకు తిట్టావంట కదా, తిట్టిన మాట నిజమే అన్నాడు. ఏమని తిట్టావున్నాడు, అది విన్నవాళ్ళకి తెలుస్తుంది కానీ ఆ కోపం అది ఏం తిట్టానో నాకే తెలియదు. నేను తిట్టిన తిట్లు విన్నవాళ్ళని అడగాలి చెబుతారు, మరి నాకేం తెలుస్తుందో కోపమే తిట్టేశా అన్నాడు. నేను తిట్టిన మాట నిజమే, ఆ కోపం మీద ఏం తిట్టానో నాకు తెలియదు. విన్నాళ్ళు ఉన్నారు, నిన్ను తిట్టిన తిట్లు విన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగితే నీకు బాగా చెబుతారు ఇల్లన్నాడు. ఎందుకు తిట్టావంటే కోపమే తిట్టేశాను. ఏమని తిట్టావు నన్ను, ఏమని తిట్టాను నాకేం తెలుస్తుంది, కోపమే తిట్టేశాను. ఎన్నోళ్ళు ఉన్నాయి అక్కడ, 10 మంది వాళ్ళని వెళ్ళి అడిగన్నాడు. వాళ్ళకి ఫోన్లు చేసి అడగమన్నాడు. అంటే కోపం వచ్చినప్పుడు ఈ బుద్ధి పనిచేయడం మానేస్తుంది. మెయిన్ ఏంటంటే మన బుద్ధి ప్రాపర్గా ఉండదు. భగవంతుడు ఏమన్నాడంటే, నీకు 1000 ఎకరం పొలం ఉందనుకో, 1000 కోట్లు డబ్బు ఉందనుకో, బుద్ధి పాడైపోయాక ఏం చేసుకుంటావున్నాడు. పిచ్చోడికి డబ్బు ఎంచుకండి, అదే పిచ్చోడికి డబ్బు ఎందుకు, పిచ్చోడికి ఆస్తి ఎందుకండి. అంటే నీ బుద్ధి పాడైపోయాక, నీ బుద్ధి పాడైపోయాక నువ్వు డబ్బు ఏం చేసుకుంటావు, ఆస్తి ఏం చేసుకుంటావు. ఈ కామక్రోధాల వల్లే తొందరగా బుద్ధి, కోరిక కోపము, కోరిక కోపము, ఈ రెండాట్ల వల్లే బుద్ధి తొందరగా పోతుంది. బుద్ధి పాయిజన్ అయిపోతుంది, బుద్ధి వాయిజన్ అయిపోతుంది, పొల్యూట్ అయిపోతుంది. ఏంటి, 1 కోరిక 2 కోపం, ఈ రెండాట్ల వల్ల ఏమవుతుంది, నీకు బుద్ధి పొల్యూట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి పూర్వం ఈ పొగొచ్చి పొయ్యిలు ఉండేవి, అంటే గ్యాస్ పొయ్యిలు రాకముందు ఆ గోళ్ళన్నీ నలిపెక్కిపోయి, ఆ గోళ్ళని పొగతోటి నిలిపోయి వంటిలు నల్లగా ఉండేది, గోళ్ళ అయి నలిపింది. తర్వాత ఆ పొగ బయలుదేరడానికి గొట్టాలు కూడా కొంతమంది పెట్టుకోరు, అక్కడ తిరుగుతుంది పొగ, అక్కడ నలిపోయిపోతుంది. కోరిక కోపం వల్ల నీ బుద్ధి కూడా అలా పొగ జారిపోతుంది. కోరిక కోపం వల్ల కూడా నీ బుద్ధి పొగ జారిపోతుంది. బుద్ధి పాడైపోయిన తర్వాత ఏం చేసుకుంటావు నీ సంపాదన? బుద్ధి పాడైపోయిన తర్వాత నీకు ఎంత డబ్బు ఉంటే ఎవరికి కావాలి? నీ బుద్ధి పాడైపోయింది. కారు నడపడానికి కారు నడిపే డ్రైవర్ ఎటువంటి వాడో, మన శరీరాన్ని నడిపే బుద్ధి డ్రైవర్. మనకి కారు నడిపే డ్రైవర్ ఎటువంటి వాడో, మన శరీరం అనే కారుని నడిపోడు ఎవరు, మన బుద్ధి. అది పాడైపోయిన తర్వాత ఏడు డ్రైవర్, ఆ బుద్ధి అనే డ్రైవర్ పాడైపోయాక ఏం చేసుకుంటావు, ఈ శరీరం ఏం చేసుకుంటావు, నీ ఆస్తి ఏం చేసుకుంటావు. అంటే బుద్ధి పాడైనవాడు అన్ని విధాలు నాశనం అయిపోతాడు, అన్ని విధాలు నా పతనం అయిపోతాడు. నీ బుద్ధిని పాడు చేసుకోకు, నీ బుద్ధిని నువ్వే బాగు చేసుకో. ఎవరు వస్తారని బాగు చేసి పెడతారని ఎవరు వస్తారు మనకి, మన బుద్ధిని మనం బాగు చేసి పెడతారో అలా అనుకోకు. మన బుద్ధిని మనం బాగు చేసి పెడతారని ఎలాగా అనుకోకు. నీ బుద్ధిని నువ్వే బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయను. నిన్ను నువ్వే బాగు చేసుకోవడం, ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరిస్తారని కనిపడకు. నీ బుద్ధిని నిన్నే ఉద్ధరించుకో అని చెప్పటం ఇక్కడ. అహింస అంటే బుద్ధుడు ఒక ఉదాహరణ చెప్పాడు, హింస అహింస. అహింస అంటే బుద్ధుడు ఒక ఉదాహరణ చెప్పాడు, జ్ఞాపకం వస్తాను. మనం మంచి గంధపు చెట్టుని గొడ్డలు పెట్టి కొడతాంటే, మంచి గంధపు చెట్టుని గొడ్డలు పెట్టి నరుగుతాంటే ఆ ఏదైతే నరుగుతుందో గొడ్డలకు కూడా సువాసన ఇస్తున్నట్టు. ఎంత బాగా చెప్పాడు చూడండి, బుద్ధుడు చెప్పాడు. మంచి గంధపు చెట్టుని గొడ్డలు పెట్టి నరుగుతాంటే ఆ గొడ్డలు నరుగుతుందని దాని మీద ద్వేషం పెట్టుకోకుండా ఆ చెట్టులో ఉన్న సువాసన గొడ్డలకు కూడా ఇస్తున్నట్టు. సత్పురుషుడు ఎలా ఉంటాడు. సత్పురుషుని హింస పెట్టినా వాళ్ళు అన్న మంచితనం మీకు ఇస్తాడు, ఏం చేద అంతకంటే తప్పించడానికి చెడ్డతనం లేదు. అయితే మంచి గంధపు చెట్లు సువాసన తప్పించి దుర్వాసన లేదు అంటే తను నడుగుతున్న గొడ్డలకు కూడా సువాసన ఇస్తున్నా కానీ దుర్వాసన ఎవరు ఏం చేద అక్కడ దుర్వాసన లేనప్పుడు ఏమి చేస్తున్నది. అహింసవాది అలా ఉంటాడు. ఇది బుద్ధుడు చెప్పిన వాక్యం. వాడు అహింసవాదు అంటే వీడికి చెడ్డే వాళ్ళని వీడి దగ్గర చెడ్డలేదు కదా, హింస పెట్టేవాడు కూడా మంచే ఇస్తాడు, ఏం చేదండి చెడ్డ ఇవ్వడానికి వీడికి చెడ్డలేదు. మంచి గంధపు చెట్లు సద్వాసన కానీ దుర్వాసన లేదు కదా, అంటే తను నరికే గొడ్డలకు కూడా సద్వాసన ఆ మంచి వాసన ఇస్తుంది. సత్పురుషుడు కూడా సహృదయం వాడు అలాగే ఉంటాడు. మన బజార్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, బజార్లో సరుకులు కొనుక్కోగలం. మనం ఏది కొనుక్కోవాలంటే అది కొనుక్కోవచ్చు, డబ్బు ఉంటుంది. మంచి మనిషిని కొనుక్కోలేము బజార్లో, మనిషిని కొనుక్కోలేము మనం. ఒక సత్పురుషుని బజార్లోకి వెళ్ళి కొనుక్కోలేము. సత్పురుషుని మీకు కావాల్సింటే బజార్లో వస్తువులు కొనుక్కోవచ్చు, కానీ ఒక జ్ఞానిని కానీ ఒక సత్పురుషుని కానీ సహృదయం కానీ మీరు ఇది బజార్లో కొనుక్కోలేరు, బజార్లో దొరకరాలు. మీకు ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు, ఏదోటి బంగారం కొనుక్కోవచ్చు, వెండి కొనుక్కోవచ్చు, కానీ బంగారం లాంటి మనస్సు ఉన్నవాడిని మీరు కొనుక్కోలేరు. బంగారం కొనుక్కోవచ్చు కానీ బంగారం లాంటి మనస్సు ఉన్నవాడిని మీరు కొనుక్కోలేరు. అది గుర్తుపెట్టుకోండి. అక్కడ అంటే మన బాగుపడే లక్షణాలు చెబుతున్నాడు. మీకు కోపం వస్తే మైండ్ పొజిటివిట్ అయిపోతుంది, తర్వాత భౌతికంగా చూసినా మీరు నష్టపోతారని. మీరు దేవుడు వదిలేయండి, ఆధ్యాత్మిక జీవితం వదిలేయండి, మీరు ప్రతి చిన్న విషయాన్ని కోపం తెచ్చుకుంటా అంటే భౌతికంగా కూడా నష్టపోతారని. ఎలాగా, మీ కోపం మీకే శత్రువు, అయితే భౌతికంగా కూడా మీరు నష్టపోతారు. అంటే ఉద్రేకపడకండి ప్రతి చిన్న విషయానికి. మీరు ఉద్రేకం పెంచుకోవద్దు, ఆలోచన పెంచుకోండి. ఉద్రేకం పెంచుకోవద్దు, ఆలోచన పెంచుకోండి. త్యాగహ ఏమన్నాడు ఇక్కడ, త్యాగహ. త్యాగహ అంటే సన్యాసం. ఇక్కడ ఏంటి త్యాగి, త్యాగి అంటే, త్యాగి అంటే ఎవడు, సన్యాసం. త్యాగం గురించి మనం ఏదైతే కాదో, మనం ఏదైతే కాదో దానికి దూరంగా ఉండి మనం ఏదైతే అవునో దానికి సమీపంలో ఉంటాం త్యాగం. రామకృష్ణ పరమహంస గారు త్యాగం గురించి ఒక మాట చెప్పారు, ఆశ్చర్యం. వాడి కోటి జన్మలు ఇచ్చినా వాడి త్యాగి కాలేదు, త్యాగి కానీ వాడి జ్ఞాని కాలేడు. ఏమని చెప్పాడండి, త్యాగి కానివాడు జ్ఞాని కాలేడు. అంటే నువ్వు దేహం కాకపోయినా దేహం అనుకుంటున్నావు, మనసు త్యాగం అంటే ఎవరికో 10 మామిడి పళ్ళు ఇవ్వటం కాదు, అది బాహ్య విషయం. అది నువ్వు దేహం కానిదాన్ని నువ్వు ఏదైతే అవునో, నువ్వు ఏదైతే కాదో అది అవును అనుకుంటున్నావు, ఆ దాన్ని విడిచిపెట్టడం కూడా త్యాగం. ఈ సబ్జెక్ట్ బాగా ఫాలో అవ్వండి. మీరు 10 మామిడిపళ్ళు ఎక్స్టర్నల్ విషయం, అది మంచిదే, అది మంచిదే, అది కాదంటలేము. నువ్వు దేహం కాదు, అహంకారం కాదు, మనస్సు కాదు, ఈ చావులు పుట్టుకులు ఏం కాదు, నీకు సంబంధం లేదు. అంటే నువ్వు ఏదైతే కాదో, నువ్వు ఏదైతే కాదో, కానిదాన్ని విడిచిపెట్టడం అంటే కానిదానికి దూరంగా ఉండటం కూడా. కాని నువ్వు కానిదానంతో తాదాత్వం పొందకుండా ఉండటమే త్యాగం, అది త్యాగం. ఆ త్యాగం చేసిన వాడికి జ్ఞానం కలుగుతుంది. ఇది రామకృష్ణ పరమహంస చెప్పింది. త్యాగి కానివాడు, త్యాగి కానివాడు జ్ఞాని కాలేడు. అక్కడ త్యాగం అంటే నువ్వు ఎవరికో నాలుగు కొంచెం బియ్యం ఇవ్వటం కాదు ఇక్కడ. అది మంచిదే, అది బాహ్యంగా మంచిదే, కానీ నువ్వు దేహంతో తాదాత్యం పొందుతున్నావు, మనస్సుతోటి తాదాత్యం పొందుతున్నావు, నీ అహంభావనతోటి తాదాత్యం పొందుతున్నావు, శరీరంతో తాదాత్యం పొందుతున్నావు, నీ వ్యక్తి భావనతోటి పలానా శరీరం నాది, పలానా పేరు నాదని అనుకుంటున్నావు. ఈ అన్నింటినీ విడిచిపెట్టడమే త్యాగం. ఇవన్నింటినీ వాడికి మాత్రమే జ్ఞానం కలుగుతుంది. త్యాగి కానివాడు జ్ఞాని కాలేడు. మీరు గౌరవం కోసం ఏదైనా పని చేస్తారనుకోండి, గౌరవం రాకపోతే చేయరనుకోండి, అక్కడ మీకు వ్యక్తి భావన పెరుగుతుంది. ఇక్కడ త్యాగం అంటే ఏం చేయాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ మీరు గౌరవం ఆశించకూడదు. ఆ పని మంచి పని, మీకు గౌరవం రాపోయినా గుర్తింపు రాపోయినా ఆ పని మంచిది అనుకుంటే చేసి వదిలేయటం, అది కూడా త్యాగం. మీకు గుర్తింపు రాకపోవచ్చు, మీకు గుర్తింపు రాకపోవచ్చు, ఆ పని చేయటం వల్ల మీ మిమ్మల్ని ఎవరో గౌరవించకపోవచ్చు, గౌరవం రాకపోవచ్చు, కానీ అది మంచిదని మీరు అనుకున్నప్పుడు చేసేసి వదిలేయటం, చేసి వదిలేయటం కాదు, చేసి మర్చిపోవాలి, అది కూడా త్యాగం. పరగట్టు కూడా అవసరం, మర్చిపోవడం కూడా అవసరం. అది మీ శిరస్సు మీద మొయ్యకూడదు, మీ శిరస్సు మీద మొయ్యకూడదు. రామకృష్ణుడు చెప్పింది మరొకసారి చెబుతున్నాను, త్యాగి కానివాడు జ్ఞాని కాలేడు. నువ్వేదైతే కాదో అది అవును అనుకుంటున్నావు, ఆ కానిది కానట్టుగా తెలిసే వరకు ఏదవునది నీకు వ్యక్తం కాదు. అంచేది నువ్వు కానిదాన్ని త్యాగం చేసే వరకు నువ్వు ఏదిగా ఉన్నది నీకు అనుభవంలోకి అనుభవిక వైద్యం కాదు. త్యాగం అంటే నిజమైన త్యాగం అది. అది ఇది ఇక్కడ బుద్ధుడు అన్నాడు, నా దేహమే నాది కానప్పుడు ఎవరు నా వాళ్ళు? నా దేహమే నాది కానప్పుడు, చనిపోయినప్పుడు విడిపోతాడు కదా దేహంతో, కానీ చనిపోయినప్పుడు విడిపోతాడు కదా దేహంతో. ఇది బుద్ధుడు అన్నాడు, నా దేహమే నాది కానప్పుడు ఏది నాది? నా దేహమే నాది కానప్పుడు ఈ లోకంలో ఏది నాది? ఎక్కడైనా ఎక్కడ పొలం ఉందనుకోండి, ఎవడు కొనుక్కుంటాడు నాది నాది అనుకుంటాడు, ఎప్పుడు చచ్చిపోతాడు. ఇప్పుడు ఎకరం పొలం ఉందనుకోండి మీకు, అది మీరు నాది నాది అనుకుంటారు. మళ్ళీ మీరు అమ్మేస్తారనుకోండి, అది ఆడేమనుకుంటాడు నాది. ఈ నాది నా ఎకరం పొలం అలాగ ఉంటుంది, ఈ నాది అనుకున్న వాళ్ళు వేరు కొందరు మారిపోతున్నారండి. మీరు మటుకు నాది నాది అనుకుని చచ్చిపోండి. ఇప్పుడు మీకు ఎకరం పొలం అది నాది, అది నాది అని అనుకుంటా ఉంటారండి. మీరు చచ్చిపోతే గొడవ లేదండి, ఇంకా బతుకుండగా ఇంకోటి అమ్మీరికి ఇంకోటికి అమ్మేసి ఆడు మళ్ళీ మొదలెడతాడండి, అది నాది నాదని. ఆడు చచ్చిపోతాడనుకోండి, ఇంకోటి మొదలెడతాడు నాది నాదని. ఆ పొలం అక్కడే ఉంటుందండి. ఈ నాది అనుకున్నవాళ్ళు ఓ మారిపోతా ఉంటారు, వందలు వందలు మారిపోతారు. ఇది ఇక్కడ భౌతిక నా శరీరమే నాది కానప్పుడు, నా శరీరమే నాది కానప్పుడు సృష్టిలో ఏది నాది? ఆ పొలాన్ని నాది అనుకున్న వాళ్ళు ఎంతమంది మారిపోతారో అండి. అహింస ముగించేస్తున్నాం వేగంగా, 26 తొందరగా వేగంగా వెళ్ళిపోతాం. సత్యం అక్రోధ అంటే ఇవన్నీ బాగుపడే లక్షణాలను శాగ శాగ అంటే అనుకున్నా కదా, శాగ అంటే బాహ్యంగా నువ్వు నాలుగు మామిడిపళ్ళు ఎవరికి ఇవ్వడం కాదు, నువ్వు కానిదాన్ని భావన దేహ, నువ్వు దేహం కాదు కాబట్టి దేహ భావన తగ్గించుకోవడం కూడా శాగ. అది ఇక్కడ శాంతిది, శాంతి ఏంటిది, శాంతికి శాంతి అంటే మీరు అనుకున్న పనులను అయిపోతుంది శాంతిగా అంటే, అది కాదు శాంతి. మీకు అనుకున్న పనులను అయిపోతున్నాయి అనుకోండి, మీకు అది కాదు శాంతి. అంటే సౌభాగ్యంతో దౌర్భాగ్యంతో సంబంధం లేకుండా శాంతి ఏమండి, సౌభాగ్యంతో దౌర్భాగ్యంతో సంబంధం లేకుండా మీరు ఎలా శాంతిగా ఉండగలుగుతుంది శాంతి. రాధాకృష్ణుడు చచ్చిపోయేప్పుడు చిన్న పుస్తకం రాశాడండి, 30 పేజీలు ఉంటాయి, అది నా సత్యాన్వేషణ. ఆ పుస్తకం పేరండి నా సత్యాన్వేషణ. అందులో ఒక మాట రాశాడండి, కొంతమందికి అనుకూలమైన భార్య దొరుకుతుంది. అందరూ తుకారాం పెళ్ళాల కింద ఉండరు కదండి, కొంతమందికి అనుకూలమైన భార్య దొరుకుతుంది, లేదా నచ్చిన ఉద్యోగం దొరుకుతుంది. ఏంటండి, కొంతమందికి అనుకూలమైన భార్య దొరుకుతుందండి, సుఖపెడుతుందండి. కొంతమందికి నచ్చిన ఉద్యోగం దొరుకుతుంది, వాళ్ళకి ఏ ఉద్యోగం ఇష్టం అదే దొరుకుతుందండి. వీళ్ళు అదృష్టవంతులే. ఏమనండి రాధాకృష్ణ, వీళ్ళు బాహ్యంగా చూస్తే భార్యకి అనుకూలమైన భర్త దొరకటం, భర్తకి అనుకూలమైన భార్య దొరకటం అదృష్టవంతులే. నేను కాదంటం లేదు. తర్వాత నచ్చిన ఉద్యోగం, నచ్చిన ఉద్యోగం దొరకడం వాళ్ళు కూడా అదృష్టవంతులే. నేను కాదంటున్నా బాహ్యంగా, కానీ నచ్చిన ఉద్యోగం దొరికిన వాడికంటే, అనుకూలమైన సతి దొరికిన వాడికంటే శాంత చిత్తం గలవాడు ఎక్కువ అదృష్టవంతుడు. అనుకూలమైన సతి దొరకకపోయినా, నచ్చిన ఉద్యోగం దొరకకపోయినా ఎవడైతే శాంతిగా ఉండగలుగుతున్నాడో వాడు ఎక్కువ అదృష్టవంతుడు. వీళ్ళు అదృష్టవంతుడు కాదని అంటారు, కానీ వీళ్ళకంటే వాడు అదృష్టవంతుడు. శాంతి శాంత చిత్తం ఏంటది, తర్వాత శాంత చిత్తం ఉన్నాడు చదువు బాగా వస్తున్నాడు. ఎవరికైతే శాంత చిత్తం ఉందండి వాళ్ళకి చదువు ఏకాగ్రత కుదురుతుంది. వాళ్ళకి ఏం కుదురుతుంది, ఏకాగ్రత కుదురుతుంది. మీరు 100కి 100 మార్కులు వచ్చినాను చూడండి, ఎక్కువ క్వైట్గానే ఉంటారు. మీరు 100కి 100 మార్కులు ఎక్కువ వచ్చినాను చూడండి, వాళ్ళు ఎప్పుడు క్వైట్గానే ఉంటారు, పెద్ద అల్లరగా ఉంటారండి. వాళ్ళు శాంతిగానే ఉంటారండి, ఎక్కువ వాళ్ళు శాంతిగానే ఉంటారండి, కూల్గా ఉంటారండి వాళ్ళు. అంటే తర్వాత వాళ్ళకి ఏకాగ్రత ఎక్కువ ఉంటుందండి, ధారణ ఎక్కువ ఉంటుందండి. ఏకాగ్రత ఎక్కువ ఉంటుంది, ధారణ ఎక్కువ ఉంటుంది, జ్ఞాపశక్తి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయనుకోండి, పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో అనుకున్న వాళ్ళు పరిగెడతారండి పేపర్ల కోసం, లేకపోతే టీవీల దగ్గరకు పరిగెడతారండి. 100కి 100 మార్కులు వచ్చిన వాడు ఇంట్లో ఆడే కూర్చుంటాడు. 100కి 100 మార్కులు వచ్చినాడు అండి, ఆడింటికాడ ఆడే కూర్చుంటాడు, టీవీ అక్కర్లేదు ఆడికి, పేపర్ అక్కర్లేదు, బజార్లోకి వెళ్ళండి. ఇవి ప్యాస్ అవుతాం ఫెయిల్ అవుతాం, ప్యాస్ అవుతాం ఫెయిల్ అవుతాం అనుమానంగా ఉన్న వాళ్ళు బజార్లోకి వెళ్ళి పడిపోతారండి. రిజల్ట్ చెప్పుడు వచ్చింది, మన పేరు ఉందా లేదా, మన అంకం ఉందా లేదా, ఎటు ఎటు నెత్తనవాళ్ళు అన్నాడు. వాళ్ళు ఎవడండి ఎటు నెత్తనవాళ్ళు, మామూలు 100కి 100 మార్కులు వచ్చినాడు, ఆగి ఇంటికాడే కూర్చుంటాడు. శాంత చిత్తం గలవాడికి ధారణ ఎక్కువ ఉంటుందండి, జ్ఞాపకశక్తితో పెరుగుతుందండి వాడికి. తర్వాత వాడికి శాంత చిత్తం ఉన్నాడు తక్కువ తింటాడు. అది ఎవరండి, మనం ఎక్కువ తినేయడానికి కొంత అశాంతే కారణం. మనం ఎక్కువ తినేయడానికి మనలో ఉన్న అశాంతే కొంత కారణం అండి. మనం శాంతిగా ఉండడానికి ఎక్కువ తినక్కర్లేదు, మనలో ఉన్న అశాంతే కారణం. అంతే అపైషుణం ఏమండి, అపైషుణం అపైషుణం అంటే ఈ రంధ్రాన్వేషకులు ఉంటారని కొంతమంది. ఎవడండి వాళ్ళని ఏమంటారండి, రంధ్రాన్వేషకులు. వాళ్ళేం తప్పు చేశారు, ఈడేం తప్పు చేశాడు వాడి తప్పులు వాడికి తెలియవండి, వాడికి వాడి తప్పులు వాడికి తెలియవండి. ఎవరిటోడు ఆడేం తప్పు చేశాడు, ఈడేం తప్పు చేశాడు, వాడికి దాన్ని రంధ్రాన్వేషకులు అంటారు. వాళ్ళని ఏమంటండి, వాళ్ళని ఏమంటారండి, రంధ్రాన్వేషకులు వాళ్ళు కూడా పాడైపోతారు. ఎవరు నువ్వు బాగుపడే విధానం నువ్వు చూసుకో, ఎవడో తప్పు చేస్తే నీకేంటి, నీకు సంబంధం ఏంటి, ఆడు దేవుడు చూసుకుంటాడు. ఎవడో తప్పు చేశాడండి, ఆ తప్పు చేసిన వాడు శిక్ష ఎవడిస్తాడండి, భగవంతుడు ఇస్తాడు, నీకు సంబంధం ఏంటి. ఈ రంధ్రాన్వేషణ వదిలేయు, ఈ రంధ్రాన్వేషణ వదిలేయండి. అంటే నువ్వు ఏదైతే ఇతర వాళ్ళు తప్పు ఉందనుకుంటున్నావో ఆ తప్పు నీలో ఉండాలి. నీలో ఆ తప్పు లేదు, అది కనపడదు నీకు, నీది అది కనపడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూడండి, రాజశేఖర రెడ్డిని సంపాదించేసుకున్నాడు ఇదే పాట అండి. అంటే ఆడు బెంగ ఏంటంటే అండి, ఆడు 6 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి చేశాడండి. ఎవరండి? రాజశేఖర రెడ్డి. ఈయన 9 సంవత్సరాలు చేశాడు. ఆయన అంత ఎక్కువ మనం సంపాదించుకోలేకపోయిన బాధ అండి. అస్తమన ఆగడం ఎందుకండి? ఆడు సంపాదించేసుకున్నాడు, ఆడు సంపాదించేసుకున్నాడు, ఆడు ఎందుకండి ఈ గొడవ రోజున? అంటే ఈ మధ్యనాడు బావమరిది అన్నాడండి, ఆడి తండ్రికి పంచిపెట్టింది 2 రూపాయలు 2 ఎకరాలే. ఇది వేలాది రాజశేఖర రెడ్డిని తిడుతున్నాడు, ఇది వేలాది కోట్లు ఎలా సంపాదించుకున్నాడు నాడు బావమరిది అంటున్నాడు. ఈ 2 ఎకరాలు ఉన్నాడుకి వేలాది కోట్లు ఎలా వచ్చినాయి? అంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే అండి, ఎదుటి వాళ్ళు ఏదో తప్పు ఉందంటే ఆ తప్పు మీలో ఉండాలండి. మీలో లేకపోతే ఆడో కనపడదండి. మీరు డబ్బు గురించి ఎక్కువ మా ఆడు తినేసాడు, ఆడు తినేసాడు, ఆడు తినేసాడంటే ఈ విమర్శించేవాడికి ఆ స్థానం ఇచ్చేది ఇంకా ఎక్కువ తినేస్తాడు. రమణ మహర్షి గారి దగ్గరికి ఒకసారి ఎవడో వచ్చాడు ఆడు అంతినేస్తున్నాడు, వీడిని రాజకీయ నాయకుడి గురించి చెబుతున్నాడు, అంతినేస్తున్నాడు, వీడు అంతినేస్తున్నాడు, ఏదో చెప్తాడు భగవంతుడు. భగవాన్ నువ్వు చెప్పేదంతా పూర్తి అయిపోయిందని కేవలం ఉందా అని అడిగాడు. ఇంకా చెప్పవలసినంతా చెప్పేశాను రెండు అన్నాడు. ఈ మాటలు నా దగ్గర చెప్పడం వల్ల నీకేం ప్రయోజనం లేదు, ఈ మాటలు నా దగ్గర చెప్పడం వల్ల నీకేం ప్రయోజనం లేదు. ఇప్పుడు ఎవడైతే తింటున్నారని చెబుతున్న వాళ్ళు కాళ్ళతో స్నేహం చెయ్యి, వాళ్ళతో కలిసిపో నువ్వు, వాళ్ళతోటి వాళ్ళు రూపాయి తింటే నీ ముఖాన్ని 10 పైసలైనా పడేస్తారు, నా దగ్గర ఎందుకు పోయి ఏడుపు అన్నాడు. ఎవడైతే నువ్వు ఎవరి గురించి అయితే చెబుతున్నావు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో నువ్వు, వాళ్ళతో స్నేహం చెయ్యి, స్నేహం చేస్తే అంటే వాళ్ళు రూపాయి తింటే నీకు 10 పైసలని ఇస్తారు, నా దగ్గర ఈ గోళ ఎందుకు అన్నాడు. నా దగ్గర చెప్పడం వల్ల నీకేం ప్రయోజనం లేదని వాళ్ళు కూడా తిరిగితే తప్పనిసరిగా ఎంతో కొంత వాటేస్తారు, అలా సరిపెట్టుకో. నా దగ్గర ఎందుకు ఈ గోళ? అంటే ఆయన చెప్పేది ఏంటంటే అండి, ఎదుటి వాళ్ళు నీకు ఏ దోషం కనిపించినా ఆ దోషం నీ లోపల కూడా ఉంది, నీ లోపల లేకపోతే ఆ దోషం నీకు ఎందుకు కనిపిస్తుంది నీ కళ్ళకి? యు సీ రాంగ్ ఇన్ అనదర్, ఇది మనసు వన్ రాంగ్. భగవంతుడు చెప్పేదండి, ఇప్పుడు భగవంతుడు ఏ చెడ్డలు వాటిలో ఉండకూడదు అని అన్నీ చెప్తానంటే మీ ఇంట్లో డబ్బు ఖర్చు అవుతుంది అసలు. ఇప్పుడు మన అన్నానికి తక్కువ ఖర్చు, అన్నానికి పెద్ద ఎక్కువ ఖర్చు అవుతుంది, బట్టకి ఎక్కువ ఖర్చు అవుతుందండి. ఏమండి మీరు అలవాట్లు మంచివి కాకపోతేనే, గుణాలు మంచివి కాకపోతే ఎక్కువ ఖర్చు అయిపోతుందండి. మీకు అన్ని గుణాలు మంచి అనుకుని 1 రూపాయి ఖర్చు అవుతుంది అసలు. ఎవరికైనా మీ చేతితో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, అది వేరే విషయం అండి. మీకు పెర్సనల్గా ఏమి ఖర్చు ఉండదండి, మీకు వ్యక్తిగతంగా మట్టుకు ఏమి ఖర్చు ఉండదండి. మీరు సిగరెట్లు కావాల్సిన అనుకోండి, సినిమాలకు వెళ్ళడం అనుకోండి, మాట వచ్చి బ్యాడ్ హ్యాబిట్స్ లేవనుకోండి, ఇంకా ఖర్చే ఉంటుందండి. ఏ గూట్లో వేసిన డబ్బు ఆ గూట్లో ఉంటుందండి, ఖర్చు ఏంటండి మీకు? అలవాట్లు మంచి కానప్పుడు నెలకు 1 లక్ష రూపాయలు జీతం వచ్చినా ఆడు మళ్ళీ చివరి వారంలో అప్పులు చేస్తాడు. అలవాట్లు మంచి కాకపోతే నెలకు 1 లక్ష రూపాయలు జీతం వచ్చినా ఆడు చివరి వారంలో అప్పులు చేస్తూ ఉంటాడంట. ఎందుకు ఏమిటంటే మనకు బాగుపడే లక్షణాలు చెబుతున్నాడు ఇక్కడ. శాంతి అపైషుణం. అపైషుణం అంటే ఇతర రంధ్రాన్ని వేసిన వదిలే. ఏం చేయాలి? రంధ్రాన్ని వేసినా వదిలే. వాళ్ళు ఈ దోషం ఉంది, వాళ్ళు ఆ దోషం ఉంది, నిన్ను బాగు చేసుకోవడం మానేసి వాళ్ళు బ్రాహ్మణ చెప్పాడు, తప్పులేని వాళ్ళు తమ తప్పులు వాళ్ళకి తెలియదని, తప్పులేని వాళ్ళు వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియవని. అంచేత నువ్వు బాగుపడే విధానం నువ్వు చూసుకో, వాళ్ళు ఏదైనా తప్పులు ఉంటే నీకెందుకు అయ్యా, నువ్వు బాగుపడే విధానం నువ్వు చూసుకో. అంచేత రంధ్రాలను వేసిన అపవిషయం, రంధ్రాలను వేసిన పనికిరాదు. దయా భూతేషు జీవకోటి పట్ల కంపాషన్ కానీ ఉండండి. ఎవరిని జీవకోటి పట్ల మీకు ఏదైనా సహాయం చేయగలిగితే చేయండి, లేదా అలా ఊరుకోండి. ఎవరిని ఆక్షేపించవద్దు. ఎవరిని ఎవరినైనా మనం ఎక్కువ ఆక్షేపిస్తామంటే అదే పరిస్థితిలో దేవుడు మనం వచ్చి జన్మలో పెడతాడు. మనం కుంటేను రోజు కుంటాడు అనుకుంటాడు, వచ్చి జన్మలో మనకు కూడా కుంటికాలు వస్తుందండి. ఎవరినైతే ఏదైతే ఎక్కువ ఆక్షేపిస్తున్నామో అదే రాబోయే జన్మలో మనకు వస్తుంది, మనం చేసిందే మనకు వస్తుందండి. కుంటోడు అంటే మనకు కూడా రాబోయే జన్మలో కుంటికాలు వస్తుందండి. కుంటోడు కూడా పేరు పెట్టి పిలవాలి కన్నా కుంటోడు అనకూడదండి. ఇక్కడ ఏం చెబుతున్నాడు ఏంటండి, సర్వ జీవకోటి పట్ల నీకు చేయగలిగితే సహాయం అందించి మాట్లాడు గురుకు, లేకపోతే ఆ సహాయం కూడా నిష్కామంగా ఉండాలి. సహాయం కూడా ఎలా ఉండాలి? నిష్కామంగా ఉండాలి. అంటే మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు, మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు అన్నట్టుగా ఉండకూడదు. నిష్కామంగా సెల్ఫిష్గా ఉండకూడదు, సెల్ఫ్లెస్గా ఉండాలి. ఎలా ఉండాలండి? సెల్ఫిష్గా ఉండకూడదు, సెల్ఫ్లెస్గా ఉండాలి. అది వెరీ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉండాలి. ఏంటది ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉండాలి అంటే జీవకోటి పట్ల సానుభూతి కలుగుండు, జయ కలుగుండు. అది కూడా నువ్వు బాగుపడితే నీ జీవుడు బాగుపడతాడు. వివేకానంద ఏమన్నాడంటే, హిమ్ ఐ కాల్ ఏ మహాత్మా హూజ్ హార్ట్ బ్లీడ్స్ ఫర్ ది పూర్. ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు, సంసారంలో కష్టాలు అనుభవించేవాళ్ళు, వాళ్ళు కష్టపడినా కలిసి రాదండి. కొంతమందికి పాపం కష్టపడతారు కానీ కలిసి రాదండి. ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు, సంసారంలో ఇబ్బంది పడేవాళ్ళు, భోజనాలకు కూడా ఇబ్బంది పడేవాళ్ళు, వాళ్ళు చూసి ఎవరు సహాయం చేయగలిగినా చేయకపోయినా వాళ్ళు చూసి ఎవరు కూడా అయితే తప్పిస్తుందో వాళ్ళే ప్రపంచంలో నిజమైన మహాత్ముడు. హిమ్ ఐ కాల్ ఏ మహాత్మా హూజ్ హార్ట్ బ్లీడ్స్ ఫర్ ది పూర్. నీకు సహాయం చేస్తే చేయొచ్చు, మానే నీకే శక్తి లేని ఆడికేం చేస్తావు. కానీ తిండికి కూడా ఇబ్బంది పడే, నీడకు కూడా ఇబ్బంది పడే సంసారాలు ఎవడని ఉంటే వాళ్ళు చూసి నువ్వు చేయగలిగితే చేసినా చేయకపోయినా వాళ్ళు చూసి నీ హృదయం కరుగుతా అంటే, నీ హృదయం ద్రవిస్తా అంటే, వాళ్ళు చూసి నీ హృదయం తప్పిస్తా అంటే, అలా ఎవరు ఉన్నారు వాళ్లే మహాత్ములు, వాళ్లే మహర్షులు, మిగతాడు కాదు పొమ్మన్నాడు. హిమ్ ఐ కాల్ ఏ మహాత్మా హూజ్ హార్ట్ బ్లీడ్స్ ఫర్ ది పూర్. అసలు ఆకలి అనేది ఎలా ఉంటుంది? ఉన్నాడు 2 రోజులు ఆకలి బాధ అనిపిస్తే ఆకలిగా ఉన్నవాడు ఎలా ఉంటారో నీకు తెలుస్తుంది. మీరు 10 రోజులు ఎప్పుడైనా ఆకలి బాధ అనిపిస్తే ఇతరుల ఆకలి ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. మీరు ఎప్పుడు ఆకలి అనిపించలేదని కూడా మీకు తెలియదు, పుస్తకాలు చదవటం వల్ల తెలియదు. మీరు పుస్తకాలు చదవటం వల్ల తెలుస్తుంది అనుకోకండి. మీరు ఆకలితో ఎప్పుడైనా బాధపడితే ఇతరుల ఆకలి ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. మీరు ఎప్పుడు అజీర్తితో బాధపడతాం, రాడ ఆకలి మీకు ఎలా తెలుస్తుంది? హిమ్ ఐ కాల్ ఏ మహాత్మా హూజ్ హార్ట్ బ్లీడ్స్ ఫర్ ది పూర్. సరే కలకత్తాలో కరువు వచ్చిందండి. వివేకానంద కింద పేరు రావడం కారణం కేవలం ఉపన్యాసాల గురించి కాదండి. కలకత్తాలో ఒకసారి కరువు వచ్చిందండి. కరువు వచ్చే టైం కలకత్తాలో లేడండి ఆయన. ఇలా కరువు వచ్చింది, ఆకలి చూడడం మలమల మాడిపోదు, బెంగాల్ కరువు అంటారన్న ఏదో కలకత్తా. అది ఆవిడ అన్నాడండి, నేను సంపాదించాను కొన్ని ఆస్తులు కలకత్తా బీరుగు మట్లో, అవసరమైతే నేను సంపాదించిన ఆస్తులన్నీ అమ్మేసి కలకత్తాకు ఉపయోగించను అని చెప్పాడు. అంటే అక్కడ బాహ్యమైన పని కదా, ఆడు వడదాం లోపల వడదాం. అప్పుడు వీళ్ళేమో ఉత్తరం రాశారంటే, మీరు సంపాదించి అమ్మే అక్కర్లేదు, మేము ఫండ్ రైజ్ చేస్తున్నాం, మేము ఫండ్ రైజ్ చేస్తున్నాం, అందుకే మీరు సంపాదించి అమ్మేసి ఇతరులకు ఖర్చు పెట్టక్కర్లేదు, అలా ఎంతమందికి చేయగలం, మేము ఫండ్ రైజ్ చేసి మీ కోరిక నెరవేరుస్తామని అప్పుడు వీళ్ళు లెటర్స్ రాశారు. నేను ఆస్తులు సంపాదించాను కదా బేలూరు మట్లు, అసలైతే ఆస్తి అది అన్నీ అమ్మేసి కలకత్తాకు ఉపయోగించడం. అంటే ఆయనలో దయాగుణం ఎక్కువ ఉందండి. ఎవరికండి? అతను ప్రపంచంలో ఎక్కువ పేరు రావడానికి కారణం అదండి. ఈ సన్యాసులు మరి ఎవరికి ఆయనకు వచ్చిన పేరు ఎవరికి ఋషులకి యోగులకి రాలేదు కదండి. అంటే ఆయన ఏదో నాలుగు ఉపన్యాసాలు చెప్పాడని కాదు, దయగల హృదయం గలవాడు. అంచేత దాన్ని ఇది ఫ్రెండ్ ఆఫ్ ది పూర్ అంటారండి. ఏమంటారండి? ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ ది పూర్. తర్వాత ముగించేద్దాం, తొందరగా స్పీడ్గా వెళ్ళిపోదాం. దయా భూచేష అలోలుప్తం అపైషుణం దయ బోధ జీవకోటి పట్ల దయ కలిగి ఉండటం. తర్వాత జీవకోటి పట్ల మీరు ఎవరికైనా సేవ చేస్తుంటే అది సేవ అనుకోకుండా పూజ అనుకోండి. మీరు దేవుడి గుళ్ళోకి వెళతారు, హారతి పళ్ళు 10 పైసలు వేస్తారు, అది మీరు సేవ అనుకుంటారా పూజ అనుకుంటారా? పూజ అనుకుంటారు. ఇతరులకు చేసే సహాయం కూడా సేవ అనుకోవద్దు, పూజ అనుకో. మనం అలా చేస్తే మనకు అహంకారం రాకుండా ఉంటుందన్న. అలోలుప్తం అంటే, అలోలుప్తం అంటే ఇంద్రియం, ఇది విషయాలు ఎదురకుండా ఉండాలి. విషయాలు ఇంద్రియాలకు చేపలేం రాకూడదు. మీకు ఏదైతే ఇష్టమో అన్నీ ఎదురుకుండా ఉండాలండి. మీకు ఏదైతే ఇష్టమో అన్నీ ఎదురుకుండా ఉండాలండి. కానీ ఇంద్రియాలకు మట్టుకి చేపలేం రాకూడదు. అందని ద్రాక్ష పళ్ళు పుల్లని అలా ఉండకూడదు. అలా కాదండి ఇక్కడ సమస్య. మీ ఇంద్రియాలకు అవసరమైన విషయాలన్నీ ఎదురుగుండా కనిపిస్తూ ఉండాలి, నిండుగా కనిపిస్తూ ఉండాలి. తర్వాత మీరు ఎన్ని భోగాలు అనిపించాలంటే అన్ని భోగాలకు సరిపడే వస్తువులు అక్కడ కనిపిస్తున్నప్పటికీ మీ ఇంద్రియాల్లో చేపలను లేకుండా చూసుకోండి, అప్పుడు మీరు బాగుపడతారు. అంటే భోగ పదార్థాలు, భోగించే పదార్థాలు మీ ఎదురుకుండా ఉన్నప్పటికీ మీ ఇంద్రియాల్లో చేపలను రాకూడదు. అంటే అది ఇది మీకు అర్థమవుతుంది కదండి. అంటే మీకు జిన్ను దొరకటం లేదు కాబట్టి నాకు జిన్ను ఇష్టం లేదు అనకండి. జిన్ను మీకు దొరకటం లేదు, జిన్ను మీకు దొరకటం లేదు అని చెప్పి నేను జిన్ను నాకు ఇష్టం లేదు అనకండి. అలా కాదు, అది నిజం కాదు. మీకు జిన్ను ఎదురుకుండా ఉన్నా జిన్ను మీద మీకు ఆకర్షణ కలగకూడదు. అంటే మీ ఇంద్రియాలకు సరిపడే పదార్థాలన్నీ ఎదురుకుండా ఉన్నప్పటికీ వాటి మీద ఆకర్షణ కలగకూడదు, ఇంద్రియాలకి చేపలు కలగకూడదు. అది అది ట్రైనింగ్ అవ్వండి, అది నేర్చుకోండి. తర్వాత మార్దవం అంటే మృదుత్వం, అంటే మాట మృదువుగా ఉండాలి. కొంతమంది ఎంతసేపు మాట్లాడినా వినసింపుగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? సాఫ్ట్గా ఉంటుంది. అది చెప్పారు కదా ఇందాక జడ్జి గారు, 4000 మంది ప్లేయర్లు ఉంటే 300 మాట్లాడితే వినసింపుగా ఉంటుందని. అది చెప్పేది ఇంకా విందాం వాళ్ళ ఆర్గ్యుమెంట్ అనిపిస్తూ ఉంటుందని. అంతేత మృదువుగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. బిహేవియర్ ఎలా ఉండాలి? సాఫ్ట్గా ఉండాలి, మృదువుగా ఉండాలి. తర్వాత మీరు ధర్మ విరుద్ధమైన పనులు చేస్తంటే మీరు పాడైపోయే పనులు, మీ మనస్సు పాడయ్యే పనులు మీరు చేస్తంటే, ధర్మ విరుద్ధమైన పనులు చేస్తంటే, అనాచార పనులు చేస్తంటే మిమ్మల్ని చూసి మీరే సిగ్గుపడాలి. అది కూడా నేర్చుకోండి. మీరు అనాచార పనులు చేస్తంటే, ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తుంటే మీకు అర్థమవుతుందా? మీ ప్రవర్తన మేము తెలుస్తాను కదా, మిమ్మల్ని చూసి మీరు సిగ్గుపడటం నేర్చుకుంటే అయ్యింటే ఇలా ప్రవర్తిస్తున్నామని ఇలా అనుకుంటే, ఇలా అనుకోవటం మొదలు పెడితే మళ్ళీ మీరు బాగుపడతారు, మళ్ళీ మీరు బాగుపడతారు. ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నామని మీ ప్రవర్తనకు మీరే సిగ్గుపడతాంటే, ఏంటి మన ప్రవర్తన ఎలా ఉంది అని మీరు తిరగేసుకుంటాంటే మళ్ళీ మీకు బాగుపడే లక్షణాలు వచ్చేస్తాయి. మళ్ళీ మీకు మళ్ళీ తిరగేసుకోవాలి. అది ఏంటి ఇలా మనం ప్రవర్తిస్తున్నాం, మన బిహేవియర్ ఏం బాగోలేదు, ఎందుకు మన బిహేవియర్ ఇలా ఉంది అని మీరు తిరగేసుకోవాలి. మీరు తిరగేసుకుంటే మళ్ళీ మీకు బాగుపడే లక్షణాలు ఉన్నాయి. అంటే మీరు చేసిన పనులకి మీరు సిగ్గుపడతాంటే మళ్ళీ మీకు బాగుపడే లక్షణాలు వస్తాయి. ముగించేస్తున్నాం. తేజహ అంటే తెలివితేటలు, తేజ అంటే ప్రతిభ. తేజ అంటే ఏంటి? ప్రతిభ. మీరు మీ పిల్లలకు డబ్బిస్తే సరిపోదు, తెలివితేటలను కూడా ఇవ్వాలి. ఇప్పుడు భవిష్యత్తులో రోజులు ఎలా వస్తున్నాయంటే, డబ్బు లేని వాళ్ళు బతకగలరు కానీ తెలివి లేని వాళ్ళు బతకలేరు. ఇంకా మీరందరూ మీ పిల్లలకి ఏదో 4 ఎకరాల పొలం ఇచ్చాము, ఏదో 4 రూపాయలు డబ్బు ఇచ్చాం అనుకోకండి. మీరు వాళ్ళకి 4 రూపాయలు డబ్బు ఇచ్చినా 4 ఎకరాలు వాళ్ళు తెలివితేటలుగా ఎలా ప్రవర్తించాలో నేర్పాలి వాళ్ళకి. కానీ మీరు తెలివితేటలు నేర్పాలను కూడా మీరు ఇచ్చిందంతా పాడు చేసేస్తారు. కానీ మన కళ్ళకు కనిపించేదంతా బంగారం అనుకోకూడదు, మెరిసేదంతా బంగారం అనుకోకూడదు, మెరిసేదంతా కూడా బంగారం అనుకోకూడదు. కళ్ళకు కనిపించేదంతా బంగారం, మెరిసేదంతా బంగారం అని మీరు అనుకుంటే మీరు పాడైపోతారు. అంటే మీ పిల్లలకు తెలివితేటలు కూడా నేర్పండి, అవివేకం నేర్పండి. అంటే ఇక్కడ భగవంతుడు అలా ఎందుకు చెబుతున్నాడంటే, తెలివితేటలు నేర్పనే మీ పిల్లలకి తెలివితేటలు నేర్పితే వాళ్ళ కష్టాల్లో పడకుండా ఉంటారు. ఇది రహస్యం. మీరు ఊరికే డబ్బు ఇచ్చేసి తెలివితేటలు నేర్పాలనుకోండి, ఎక్కడ ఎలా ప్రవర్తించారు మీకు తెలియదు అనుకో, మీరు చెప్పలేరు అనుకోండి, వాళ్ళు చిక్కుల్లో పడిపోతారు, ఇబ్బందుల్లో పడిపోతారు, నష్టాల్లో పడిపోతారని చెబుతున్నాడు భగవంతుడు. ఇప్పుడు వాళ్ళ తల్లి ఏమని చెప్పింది? హనుమాన్ తల్లి, ఆంజనేయ స్వామి తల్లి తల్లి ఏమని చెప్పిందండి? ఆ ఇద్దరు పనికిరాని వాళ్ళాడు, నీ మేనమావులు ఇద్దరు పనికిరాని, బలవంతులు ఇద్దరు బలవంతులు అవ్వడానికి రాజులే, అంటే రాజ్యాన్ని పరిపాలించేవాడే. ఆ పెద్దోడికేమో కోపం ఎక్కువ, చిన్నోడి కామ ఎక్కువ. వాళ్ళిద్దరు రోజు దెబ్బలాడుకుంటా ఉంటారు పేచుకోరళ్ళు. నువ్వు ఉంటే, నేను మేనమావలు ఇంటికాడ ఉంటే కొంతకాలం ఉండి వాళ్ళిద్దరు కూడా కళ్ళ చేసుకోవద్దని చెప్పాడు. అది తల్లి చెప్పాలండి అలా. ఇద్దరు పేచుకోరళ్ళు, ఇద్దరు పనికిరాని వాళ్ళు. అంటే ఇక్కడ ఎంత బాగుందో చెప్తున్నాడు భగవంతుడు. ఏదో చెప్తున్నాడు, నువ్వుకేది 4 రూపాయలు ఇచ్చేసావు, ఆ పొలం 2 ఎకరాలు ఇచ్చేసి ఈ పొలం 2, అలా సంతృప్తి పడకండి. వాళ్ళకి వివేకం నేర్పండి, తెలివితేటలు నేర్పండి. మీరు వాళ్ళకి ఏదో 2 ఎకరాల పొలం ఇచ్చి తెలివితేటలు నేర్పరనుకోండి, వివేకం నేర్పరనుకోండి, ఎక్కడ ప్రవర్తించాలో నేర్పరనుకోండి, కష్టాల్లో పడిపోతారు, సిక్కుల్లో పడిపోతారని చెబుతున్నాడు భగవంతుడు. అండి ఇలా ఎవరు చెబుతారండి మనకి? అది కాదండి, మీ తల్లిదండ్రులు మీకు ఎలా చెప్పగలరా? వాళ్ళకే చేత కానప్పుడు మీకు ఎలా చెప్తారండి? ఏదో 2 ఎకరాలు సంపాదించాం, ఆ బ్యాంకులో 2 లక్షలు ఇచ్చింది, ఏదో ఇంత ఇచ్చేసామని వాళ్ళు ముద్దిలా ఉంటే ఏం సుఖం మీకు? వాళ్ళకి ప్రతిభ నేర్పండి, తెలివితేటలు నేర్పండి, వివేకం నేర్పండి. ఎక్కడ ఎలా మాట్లాడాలో చెప్పండి. కొంతమంది ఎక్కడ ఎక్కడ ఎప్పుడు ఏ మాట మాట్లాడకూడదో ఆ మాట మాట్లాడుతూ ఉంటారు, అక్కడి నుంచి పేచీలు తెచ్చుకుంటారు. వాడికి అశాంతి, సమాజంలో అశాంతిని. ఎక్కడ ఎప్పుడు ఏం మాట్లాడకూడదో అదే మాట్లాడుతూ ఉంటారండి. వాళ్ళు సరిగ్గా పాడైపోతారండి. పాడైపోయిన పనులు వాళ్ళ అశాంతి, సమాజానికి అశాంతిని. అంచేది మీరు ఏది ఇచ్చేసాము, ఆ దక్షిణ పొలం 3 ఎకరాలు ఇచ్చేసాము, తూర్పు పొలం 2 ఎకరాలు ఇచ్చేసాము, అక్కడ కొబ్బరిదాడు ఇచ్చేసాము, ఇలా సంతృప్తి పడుకోండి. వాళ్ళకి తెలివితేటలు నేర్పండి, వివేకం నేర్పండి, జ్ఞానం నేర్పండి. మనం ఏ మనిషిని ఎలా చూడాలో, అది ఆ మనుషుల్లోని తేడా కూడా గ్రహించాలి. ఎవరు మనకు ఉపయోగపడతారు, ఎవరు మనకు ఉపయోగపడరు, ఎవరికి మనకు మంచి చేస్తారు, ఎవరు మనకు మంచి చేయరు అని అడ్డు విడదీసుకునే శక్తి కూడా మీరు ఆ పిల్లలకు నేర్పితే వాళ్ళ కష్టాల్లో పడరు. వాళ్ళకి వివేకం నేర్పకపోతే, వాళ్ళకి తెలివితేటలు నేర్పకపోతే మీ పిల్లలు అందరూ చిక్కుల్లో పడిపోతారు మీరు ఆస్తి ఇచ్చినప్పటికీ. ఇలా భగవంతుడు చెప్తున్నాడు కానీ ఇలా మనుషులు ఎవరు చెప్పగలరా మనకి? కానీ మనుషులు ఎవరైనా ఇంత వివరంగా మనకు చెప్పగలరా అసలు? అందుకే కృష్ణుడు భగవంతుడు అయ్యాడు. మీ తల్లిదండ్రులు మీకు ఎంత వివరంగా చెప్పగలరా? మీ మీద ప్రేమ ఉన్నా చెప్పలేరు. వాళ్ళకే చేత కానప్పుడు మీకేం చెప్తారండి? నువ్వు తొందరగా వెళ్ళిపోదామండి. తేజ క్షమాహ. తర్వాత జీవితంలో మిమ్మల్ని విమర్శించేవాళ్ళు ఉంటారండి, మిమ్మల్ని పరాభవం చేసేవాళ్ళు ఉంటారండి, ఏమండి గౌరవించేవాళ్ళు ఉంటారు, అగౌరవపరిచేవాళ్ళు ఉంటారండి. ఇవన్నీ పరిస్థితుల్లో మీకు పరిస్థితులు అనుకూలంగా రాలిపోయినా, మిమ్మల్ని అగౌరవపరిచేవాళ్ళు ఎక్కువైనా మీ ఓర్పు మీరు విడిచిపెట్టకండి, మీ సహనం మీరు విడిచిపెట్టకండి. ఒకవేళ మీ అత్తగారి గయ్యాళైనా మీ సహనాన్ని మీరు పోగొట్టుకోకుండా, మీ ఓర్పు మీరు పోగొట్టుకోకండి. కాదు మీ ఇంట్లో గయ్యాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, ఆడు ఉన్నాడు కదండి తుకారాం అండి, ఆడు ఎంతో ఓర్పు ఉన్నవాడు. ఎవరండి? సహనం ఉన్నవాడు అండి, ఏమండి లోతైన మనిషి అండి. అందుకే వాడికి కుటుంబ జీవితం సాగించినాడు విమానం వచ్చిందని వైకుంఠానికి తీసుకెళ్తాను. ఎవరికండి? తుకారాం. ఒకసారి తుకారాం పెళ్ళం తుకారాం తిట్టిందండి, ఆ తిడితే కోపం ఆఫ్ చేసుకోలేకపోయిందండి ఆవిడ. కానీ ఇంట్లో కొండ ఉంటే ఆ కొండలో నీళ్లు తీసుకొచ్చి తుకారాము నెత్తి మీద పోసేసిందండి ఆవిడ. తుకారం ఏమన్నా అంటే వర్షం వచ్చే ముందు ముందు ఉరుములుతాయి, ఉరుములు వస్తాయి, తర్వాత వర్షం వస్తుంది, ఉరుములు అయిపోయినప్పుడు వర్షం వచ్చిందని. అంత సహనం ఉన్నవాడికే మహావిష్ణు వాడికి మన మనకెవడ పంపుతాడండి? ఇక్కడ ఓర్పు అంటే అండి, ఇక్కడ తుకారాం చూసి నేర్చుకోవాలి. జీవితం పొడిగినాయి నీ కష్టాలు పెట్టిన పెళ్ళాన్ని వైకుంఠ విమానం వచ్చినప్పుడు ఆమెను కూడా రమ్మన్నాడు. అది మానవుడికి సాధ్యం ఉండదు, అదే మానవుడికి సాధ్యం ఉండదు. ఆ భగవంతుడు ఆమెను వెళ్ళటం ఇష్టం లేదు, ఈ తుకారాం తప్పలేదు రమ్మన్నాడు. వైకుంఠం ఏంటంటే పాలకుల్లో భీమవరం అనుకున్నాడు, అంటే భగవంతుడు అడిగి తోలినవలేదు దానికి. వైకుంఠం అంటే పాలకుల భీమవరం అంటే ఏమన్నా మీరు వెళ్తే పని చూసుకురండి, ఇంటికాడ పని చూసుకోవాలి కదా అన్నది. వైకుంఠం అంటే అది మహావిష్ణువు ఉండే లోకం అనుకోలేదు, పాలకుల భీమవరం ఊరి పేరు అనుకుందాన్ని. వెళ్ళిపోయింది నిర్మాణం వెళ్ళిపోయింది. మీరు తుకారాం సహనానికి ఎందుకు మెచ్చుకోవాలంటే, జీవితం పొడిగినా బాధించిన భార్యను కూడా వైకుంఠానికి రమ్మని చెప్పాడు వాడు తుకారం. అంత సహనం ఏంటండి? ఓర్పు సహనం సహనం సహనం. రామకృష్ణ పరమహంసం భార్య శారదామాతలు ఉండే ఆవిడకు భక్తులు, ఆవిడకు భక్తులు ఉండేవాడండి. ఆడి పేరు ఏదో ఉందండి. ఫస్ట్ ముప్పై ఏళ్ళు సెక్రటరీ చేశాను రామకృష్ణ మటకి. చివరికి ఆడనే ఆడి శరీరాన్ని తమ్ముళ్ళు ఏమన్నా శరీరాన్ని ముట్టుకోవద్దని శరీరాన్ని నిప్పు పెట్టద్దు అందని ఆడ పేరు ఆడు ఆడే నిప్పు పెట్టాడండి. ఆడనే పెట్టము సన్యాసి ఉన్నాడు, ఆడే నిప్పు పెట్టమని చెప్పింది, ఆడే నిప్పు పెట్టాడండి. తమ్ముడిని ఎవరైనా వస్తే మీరు శరీరాన్ని శవాన్ని ముట్టుకోవద్దు, వచ్చి చూసి వాళ్ళు వచ్చామని చెప్పిందండి ఆడు. అప్పుడు ఇంకా వీడు రామకృష్ణ ఈ శారదామాతకి ఎవడైతే జీవితం పొడిగిన సేవ చేశాడో, ఈ చివరికి మీ జీవితం ఇప్పుడు మీ ప్రాణం పోయిదా ఉంది, ఈ చివరి గడియల్లో కూడా ఏదైనా ఒక మంచి మాట చెప్పండి అంటే అప్పుడు చెప్పిందండి. ఎవరండి? శారదామాత. సహనం సహనం సహనం. ఏంచేదండి సహనం వల్ల నీ హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. శారద ఏం చెప్పింది అంటే అండి, సహనం సహనం సహనం. కేవలం చదవటం వల్ల నీ హృదయం యొక్క లోతులు పెరగవు, ఓర్పు వల్ల పరిస్థితి నీకు అనుకూలంగా లేకపోయినా నువ్వు సహనంగా ఉండగలిగితే నీ హృదయం యొక్క లోతులు పెరుగుతాయి, నీ హృదయం యొక్క రోజులు పెరుగుతాయి. అది ఆత్మజ్ఞానానికి నీ రోజు హృదయానికి సహకరిస్తుంది. ఒక మాటే మంచి మాట చెప్పమన్నాడు. ఎవరండి? సగనం సగనం సగనం, అదే మూడు సార్లు రిపీట్ చేసింది అంతే. దీనికి కారణం కూడా చెప్పింది, హృదయం యొక్క లోతులు పెరిగితే దీని వల్ల డీప్ని అవుతుంది. నువ్వేమవుతావు? డీప్ని అవుతావు. అంటే కొంతమంది చూడండి, వాళ్ళు తేలిక మనుషులు అంటారు చూడండి, ఆ తేలిక స్వభావం పోతుంది సగనం ఉన్నవాడికి. ఇది శారదామాత చెప్పింది లాస్ట్ వర్డ్స్. ఆవిడ జీవితంలో పడి నువ్వు ఉచ్చరించడంలో తేలిక స్వభావం, కొంతమంది తేలిక మనుషులు ఉంటారు, ఆ తేలిక స్వభావం పోతుంది. ఎవరికి? సగనం ఉన్న వాళ్ళకి. తొందరగా ముగించేద్దాను. ఇది క్షమ. తర్వాత అంటే ఓర్పు అంటే మీకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సహనంగా ఉండాలి. అక్కడ అదే అండి, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సహనంగా ఉండాలండి. తర్వాత ధృతి. ధృతి అంటే ధైర్యము. ధృతి అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ముందు మీ ధైర్యం విడిచిపెట్టకండి. కొంతమంది కష్టాలు వస్తే ఏదో పాయిజన్ తీసుకుని చచ్చిపోతారు. పాయిజన్ తీసుకుని మీరు కష్టాలు వస్తే భరించడం నేర్చుకోండి, ధైర్యంగా ఉండండి. మీ ప్రారంభాన్ని, మీ దేహం యొక్క ప్రారంభాన్ని శాంతిగా సుఖంగా ధైర్యంగా మీరు అనుభవించగలిగితే ఈ ప్రారంభం రాబోయే జన్మలో రాదు. ఇది సిద్ధాంతం. మీ దేహానికి ఏ ప్రారంభం అయితే ఉందో దాన్ని శాంతిగా సహనంగా వివేకంగా మీరు అనుభవించగలిగితే, ఇష్టంగా, ఏంటి ఆ దేహం యొక్క ప్రారంభాన్ని అయిష్టంగా కాకుండా ఇష్టంగా మీకు అనిపించగలిగితే మళ్ళీ రాబోయే జన్మలో ఆ దేహానికి ఈ ప్రారంభం, ఈ రకమైన ప్రారంభం రాదు. అనిపించడం ఎలా తప్పదు, సహనంగా అనిపించండి. ఇష్టంగా ఇష్టంగా అనిపించండి, సహనంగా అనిపించండి. శౌచం ఏంటి? శౌచం, శౌచం అంటే శుద్ధిగా ఉండటం. మనసు శుద్ధి, శరీరం శుద్ధి. అంటే శరీరం శుద్ధిగా ఉంచాలి, మనస్సు శుద్ధిగా, బుద్ధి శుద్ధిగా ఉండాలి, శరీరం కూడా శుద్ధిగా ఉండాలి. మీరు మీ శరీరానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో శుద్ధిగా ఉంచడానికి, రోజు స్నానం ఎలా చేస్తున్నారో అలా బుద్ధిని కూడా దైవాన్ని ప్రార్థిస్తూ దైవాన్ని ధ్యానిస్తూ దాన్ని కూడా శుచిగా ఉంచకండి. మీరు నీళ్లు పెట్టి మీ శరీరాన్ని కడుగుతున్నారు, అలాగే బుద్ధిని కూడా ప్రార్థనతోటి దైవ ధ్యానంతో ఆత్మధ్యానంతో శుచిగా ఉంచమండి. దేనండి? మీ శరీరాన్ని శుచిగా ఉంచుతున్నారు దేనితో? సబ్బులతోటి, నీళ్లతోటి. అలాగేవిధంగా ఆ దేహం బుద్ధిని కూడా శుచిగా ఉంచండి, శుచిగా ఉండి. తర్వాత అద్రోహ. ఏంటి అద్రోహ? అద్రోహ అంటే వైరభావం ఎవరి పట్ల పెట్టుకోకండి. మీకు అపకారం చేసే వాళ్ళు అనేక మంది ఉంటారు, మీకు అపకారం. అలాగే శత్రుత్వం పెట్టుకోవద్దు. అంటే వాళ్ళతో స్నేహం చేస్తే మానేస్తే మానేయండి. మీకు మీకు ఎవరైనా అపకారం చేస్తున్నారు, వాళ్ళతో స్నేహం పనికిరాదంటే జ్ఞానం మానేయండి. వైరభావం పెట్టుకోవద్దు. వాడు మన శత్రువు అనే భావన పెట్టుకోవద్దు. ఏం చేద్దండి? అక్కడ మీరు వైరభావం పెట్టుకుంటే మీ మనస్సు ఎటు వాడి మీద వాడుతుంది. స్నేహాలు మానేస్తే మానేయండి, మీకు అర్థం, అంతవరకు పర్వాలేదు. కానీ వైరభావం పెట్టుకోవద్దు, అంటే శత్రుత్వం పెట్టుకోవద్దు. శత్రుత్వం పెట్టుకుంటే మీ మనస్సు బాహ్యముఖం అయిపోతుంది, మీ మనస్సు బాహ్యముఖం అయిపోతుంది. తర్వాత నా అతిమానత. కొంతమంది అందరం వలన వాళ్ళు ఎవరినే గౌరవించరు, ఇతరులను వాళ్ళని గౌరవించాలనుకుంటారు. కొంతమందికి పొగడతలు అంటే ఇష్టం ఉండదు. నీకు అర్థం వచ్చింది? వాళ్ళు రోజు పొగడాలని మనం బట్టలాదిలే తయారవ్వాలని. కొంతమందికి పొగడతలు అంటే ఇష్టం ఉండే సరే అందరం మనల్ని గౌరవించాలనుకుంటారండి. పొగడతలు అంటే ఇష్టం, అందరూ కూడా మనల్ని గౌరవించాలి. ఇతరులు అందరిలో కంటే మనలో ఏదో విశేషం ఉంది, మనలో ఏదో గొప్పతనం ఉంది, అందరూ మనల్ని గౌరవించాలనుకునే బుద్ధి విడిచిపెట్టేయండి. ఎవరు మిమ్మల్ని గౌరవించాలనుకుని వదిలేయండి ఆ గొడవ. అసలు అందరూ మనల్ని గౌరవించాలి, అందరూ మనల్ని మెచ్చుకోవాలి, అందరూ మనల్ని ఊరేగించాలనే బుద్ధి విడిచిపెట్టేయండి. అలా మనస్సే రానివ్వకండి, ఆ మనస్సే రాకండి. అంటే కొంతమందికి పొగడతలు ఇష్టం, అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి. దానివల్ల మీకు వ్యక్తి భావన పెరుగుతుంది. మిమ్మల్ని ఎవరైనా పొగట్టం మొదలెట్టారనుకోండి, మాటలు మార్చేయండి. అంటే ఆ ధోరణ మార్చేయండి, ఇంకో ధోరణి పెట్టేయండి. అది మిమ్మల్ని ఎవరైనా పొగట్టం మొదలుపెట్టారనుకోండి, మీరు ఏదో మామూలుగా పాయసం నోట్లో పోసుకున్నట్టు వినకండి. కానీ మీకు ఆరోగ్యం బాగుందా ఏంటనే మాటలు మార్చేసి మాట ఆ పౌడి వాడిని ఇంకో ద్వారంలో పెట్టేది. మీ అబ్బాయి బాగా చదువుతున్నాడా, మీరు చెప్పిన మాట విన్నాడు, ఏదో మాటలు మార్చేయండి మొత్తం మీద అక్కడ. అది వివేకం. అదేంటది? అది వివేకం. ఇతరుల చేత మనం గౌరవింపబడాలనేటువంటి బుద్ధి కూడా చాలా చెడ్డండి. ఇతరుల చేత మనందరం గౌరవింపబడాలి, వాళ్ళందరూ మనల్ని మెచ్చుకోవాలనుకోవడం కూడా చెడ్డ అలవాటు. అది కూడా వదిలేయి. అందరం మనల్ని మెచ్చుకోవాలనుకోవడం కూడా దానివల్ల నీకు అహంభావన పెరుగుతుంది, అజ్ఞానం పెరుగుతుంది, ఉన్న వివేకం తగ్గిపోతుంది. ఇంకో ఇవన్నీ ఇప్పుడు ఇంతవరకు ముగించేస్తున్నాం. ఇంతవరకు 26 లక్షణాలు చెప్పాం. ఎన్ని? ఇది దైవీ సంపద అంటే ధనం. మీరు ఇంటికాడ సంపాదించుకునేది భౌతిక ధనం. మీరు ఇంటికాడ ఏదో సంపాదించుకుంటున్నారు కదా, అది ఏమి ధనం? భౌతిక ధనం. ఆ ధనం మన శరీరం ఎంత నిజమో మీ ఇంటికాడ ఉన్న ధనం కూడా అంతే నిజం. కానీ ఇది దైవీ ధనం. ఇదేంటిది? దేవుడి దగ్గరికి తీసుకెళ్లే ధనం అది. మీకు ఇంటికాడ డబ్బులు ఉన్నాయి, మీకు ఇంటికాడ ధనం ఉంది కదా, ధనం ఉంది, ఎంతో కొంత ఉంది. ఆ ధనం మీ పొట్టకు ఉపయోగపడుతుంది, బట్టకు ఉపయోగపడుతుంది, నీడకు ఉపయోగపడుతుంది. మీరు ఎవరికైనా సహాయం చేయాలంటే చెయ్యొచ్చు. అది అంతవరకే పనికొస్తుంది. ఏది? మీ ఇంటికాడ భౌతికమైన ధనం. ఏంటది? మెటీరియల్ వెల్త్. ఇదేంటి? దైవీ ధనం. ఇదేం ధనం? ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్న గుణాలేంటి? దైవీ ధనం. ఈ దైవీ ధనం దేవుడి దగ్గరికి చేరుస్తుంది. మనం దేవుడి దగ్గరికి తీసుకెళ్లే సొమ్ము ఇది. మీకు ఇంటికాడ రూపాయలు ఉన్నాయి కదా, ఆ రూపాయలు మీ భౌతికమైన శరీరానికి సంబంధించిన అవసరాలు నెరవేరుతున్నారు. మీ శరీరం ఎంత నిజమో ఆ డబ్బు కూడా అన్నది. ఇది అలా కాదు. ఈ దైవీ ధనం భౌతిక ధనం కాదు. ఈ దైవీ ధనం ఏం చేస్తుందంటే మిమ్మల్ని దేవుడి పాదాల దగ్గర చేర్చి మీకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఏది? ఈ దైవీ ధనం. ఈ ధనం మీకు ఉంటే సరే సరిలా సంపాదించుకోండి. ఇది చెప్పింది. మీరు ఈ ధనం ఉందా మీకు? ఉంటే మంచిదే, లేకపోతే లేదు 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 అనుకోకండి, సంపాదించుకోండి. ఇది దైవీ సంపద. మీకు ఉంటే మంచిదేది. ఇవి చెప్పిన 26 గుణాలు చెప్పాడు, స్పీడ్గా చదివేశాను చివరిలో. మీకు ఈ సంపద ఉంటే మంచిదే, కానీ లేదనుకోండి, లేదు లేదు అనుకోండి, సంపాదించుకోండి. ఓలీ కంపెనీ చేసి సంపాదించుకోండి 26 లక్షణాలు. 26 లక్షణాలు మీకు మోక్షాన్ని కలగజేస్తాయి, మీ స్వరూప జ్ఞానాన్ని కలగజేస్తాయి, భగవంతుని పాదాల దగ్గరికి చేరుస్తాయి. ఇది ఈ సంపద. మీ ఇంటికాడ సంపద మీ శరీరానికి సంబంధించిన అవసరాలు తీరుస్తుంది. ఇది దైవీ, మామూలుకి మామూలు ధనం కాదు, ఇది భౌతిక ధనం కాదు, దైవీ ధనం. దేవుడు హృదయంలోకి మిమ్మల్ని తీసుకెళ్లే ధనం ఇది. అంచేది మీరు ఈ ధనం అంటే మీకు ఉంటే సంతోషమే, లేకపోతే లేదు లేదు అనుకోవద్దు, సంపాదించుకోండి. నారాయణం నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం. నారాయణం నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం. ఈ దైవీ సంపదను ఇంకోటి చెప్పాడు, వదిలేశాను కంగారులో. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, కొండాలు చెప్పడం నేర్చుకోవద్దు అన్నాడు. ఈ కొండాలు చెప్పే అలవాటు చాలామందికి ఉంది. ఇక్కడ మాటలు అక్కడ చెప్తూ ఉంటారు, అక్కడ మాటలు ఇక్కడ చెప్తూ ఉంటారు, కొంత కల్పించి చెప్తూ ఉంటారు, కొంతమంది కల్పించి చెప్తూ ఉంటారు. ఈ కొండాలు అలవాటు ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ఉంది. ఈ కొండాలు అలవాటు పల్లెటూరు మొదలు ఢిల్లీ వరకు ఉంది. ఈ కొండాలు అలవాటు కాదు, మీకు ఉంటే వదిలేయండి. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, మీ కొండాలు చెప్పే అలవాటు మీకు ఉందనుకోండి, కంగారులో అది వదిలేసాను వాక్యం. వాడు కొండాలు చెప్పే అలవాటు మీకు ఉందనుకోండి, వందని బాధపడద్దు మీకు. అది లేకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదే సాధన, అదే ఆ వాసన లేకుండా చేసుకోండి. కొండాలు చెప్పే అలవాటు ఉంటే ఆ వాసన లేకుండా చేసుకోండి. మీకే అది ఒక వాసన. కొండాలు చెప్పడం అనేది ఒక వాసన. ఆ వాసనని దహింప చేసుకోండి, ఆ వాసన పోగొట్టుకోండి. ఆ పోగొట్టుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నం కూడా సాధన. అంటే భగవద్గీత ఏ గ్రంథం? సాధన గ్రంథము. నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం, నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం.